హలో
హలో
నమస్కారం సార్, నేను సుప్రేషన్ సార్.
నమస్తే, చెప్పాలి.
బిజీగా ఉన్నారు సార్?
ఫ్రీనే ఉన్నా. చెప్ప.
ఇంటికి వచ్చి ఉన్నారు కదా సార్, మా ఇంటి కదా. అదే అప్పుడు మ్యారేజ్ గురించి అవ్వట్లేదు అని చెప్పంటే, అప్పుడు ఇంటికి వచ్చి మొత్తం జ్యోతిష్యం ఇలా చేయి ఇలా చేయని చెప్పి, అదే జ్యోతిష్యం కూడా పరమాత్మ నుంచి వచ్చింది, అది కూడా నువ్వు డీల్ చెయ్యి అని, మీరు అది కూడా పరమాత్మ స్వరూపంగా గౌరవించాలి తప్ప దాన్ని ఇంకో రకంగా తీసుకోవద్దు అని చెప్పి మీరు చెప్పారు సార్. అప్పుడు అయితే ఇప్పుడు మరి జ్యోతిష్యం కూడా పరమాత్మ స్వరూపం ఇప్పుడు నిరాకారంలో ఉంటుంది, ఆ నిరాకారం నుంచి వచ్చింది ఈ జ్యోతిష్యం అనేది, ఒక ఆకారం రూపంలో ఉంటది. సో అందువల్ల దాన్ని నిరాకారం చెయ్యి, అప్పుడు నీకు అప్పుడు 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 పరమాత్మ మీకు అప్పుడు ఆ సమయంలో ఏది అందించాలో అది అందిస్తారని మీరు చెప్పేసి వెళ్ళారు సార్. అయితే అప్పుడు నాకు ఏ విధంగా చేయాలో మీరు చెప్పలేరు కానీ, నాకు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలో నాకు అర్థం కాలేదండి. అర్థం కాకపోతే అప్పుడు ధ్యానంలో కూర్చుని అలా ఒక 5 మినిట్స్ కూర్చున్నాను. ఏం చేయాలో, ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎలా చేయాలో ఏమిటో నాకు ఏం అర్థం కాలేదండి. అర్థం కాకపోతే అప్పుడు 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 మేడర్స్ లేదా సార్ అనేది మీరు వచ్చి నాకు ఒక దారి చూపించండి, మరి నాకు ఇక్కడ ఎలా చేయాలో ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. అప్పుడు మెడిటేషన్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఏమైందంటే, ఒక రకమైన ఎనర్జీ వచ్చిందండి. అప్పుడు ఒక రకమైన ఎనర్జీ అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు మన క్రిస్టల్ బాల్స్ లా ఉంటాయి కదా సార్, పెద్ద పెద్ద క్రిస్టల్ బాల్స్ లా ఉండే నాకు అక్కడ ఆ ఎనర్జీ ఆ రూపంలో కనిపించిందండి. అప్పుడు తీసుకొచ్చి అలాగా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత, అంటే నాకు మెడిటేషన్ లో 2 మినిట్స్ అని అనిపించింది, మరి ఎంతసేపు నేను అలా ట్రావెల్ చేశాను అన్నది నాకు తెలియదండి. అయితే నేను అలాగో చాలా దూరం, అదే అందులో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక ఋషి, అంటే మన పూర్వకాలంలో ఋషులు ఉంటారు కదా సార్, గడ్డం పెంచుకుని ఆ దోవతి కట్టుకుని చేతిలో గంటం పెట్టుకుని రాసుకుంటూ ఉంటారు కదా తాళపత్ర గ్రంథాల మీద, అలాగా ఒక స్వరూపం కనిపించిందండి. అంటే నాకు ఒక ఋషి అనే రూపంలో నాకు తెలియడానికేమో నాకు ఆ రూపంలో కనిపించిందేమో అని నేను అనుకున్నాను అనమాట. అయితే ఒక ఋషి కనిపించిన తర్వాత నన్ను పేర్చి సంబోధించారు అనమాట, రా సురేషు అని చెప్పి అన్నారండి. అంటే ఎంతో కాలం కోసం వెయిట్ చేస్తానంటే వస్తారని, ఒక గురువు కోసం, ఒక గురువు శిష్యుడి కోసం, శిష్యుడి కోసం గురువు ఏ విధంగా ప్రతిపిస్తారో అన్నట్టు నాకు అక్కడ ఆ సన్నివేశం కనిపించింది అనమాట. కనిపిస్తే నేను ఎవరో తెలుసున్నట్టు అని నేను అనుకుని, ఋషి యోగులకి మనం ఎవరో అందరం ఎక్కడి నుంచి పుట్టామో మన పుట్టి పర్వత అన్ని తెలిపే కదంటే నా మనసు అనిపించింది అండి. అనిపిస్తే ఇదే, నువ్వు జ్యోతిష్యం గురించి నువ్వు మదన పడుతున్నావు, దాని గురించే కదా నువ్వు విషయం తెలుసుకోవడం కోసం వచ్చావు కదా అని అని వచ్చింది అనమాట. అవునండి, అసలు అంటే జ్యోతిష్యం అంటే ఏంటి అనుకుంటున్నావు, అసలు దీనికి ఎందుకు దీని విలువ పెట్టి దీని ప్రాముఖ్యత పెట్టి తెలుసుకోవడానికి, ఇది మన మన భూమి మీద ఉన్న మనుషులకి దీని యొక్క ప్రభావం ఎందుకు ఉంటుందని తెలుసుకోవడానికే కదా నువ్వు దాని మీద పరిశోధన చేయడానికి, నీవు ఆ విషయం తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరకు వచ్చావని ఆయన అన్నారనమాట అండి. అంటే అవునండి గురువు గారు అని నేను అన్నారు. సరే అయితే ఇప్పుడు మొత్తం నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అని అన్నారు. 27 అండి గురువు గారు. 27 నక్షత్రాలను అయితే ఒక పని చేయి అయితేను, ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నీళ్లు 27 సీసాల్లో ఉన్నాయి నీళ్లు, ఇవన్నీ కూడా ఒక లీటర్ 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 చెప్పిన 27 సీసాలు లీటర్ లీటర్ చెప్పిన ఉన్నాయి. ఇప్పుడు 27 సీసాలు లీటర్ చెప్పిన ఉన్న నీళ్ళు ఏం చేస్తావంటే, ఆ ఒక ఒక క్యాన్ లో పోస్తే ఎన్ని అవుతాయి నీళ్లు అని చెప్పారండి. అదే ఒక పెద్ద 27 లీటర్లు పెట్టే ఒక గిన్నెలోను లేకపోతే ఒక డ్రమ్ములోను పోస్తే ఎన్ని అవుతాయి అంటే 27 అవుతాయి అండి గురువు గారు అని చెప్పాను నేను. అలాగే ఇప్పుడు ఈ నక్షత్రాలు అన్నింటిని కూడా నువ్వు అంటే నువ్వు మొదట ఒకే డ్రమ్ లో పోయాలంటే నువ్వు పోయలేవు. సో అందువల్ల నువ్వు ఒకేసారి 27 బాటిల్స్ పెట్టుకుని ఒకేసారి పోయగలవా అని అడిగారండి. నేను పోయలేనండి. మరి ఎలా పోస్తా అంటే, నాకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి ఒక చేతి ఒకటి ఒక చేతి పెట్టుకుని రెండు నేను ఆ డ్రమ్ లో ఉంచుతానండి, లేకపోతే మనం పోయలేం కదండి అని నేను అన్నాను. అలా కాకుండా నీకు 2 సీసాల్లోనే నీళ్లు పెట్టేది ఇంకో పెద్ద సీసా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే, అవునండి అప్పుడు 2 సీసాలకెళ్తే 1 సీసా, 2 సీసాలకెళ్తే 1 సీసా అవుద్ది, అప్పుడు అలాగ నాకు అవుతుంది కదండి గురువు గారు, అప్పుడు 13 సీసాలు అవుతాయి అలాగని నేను వివరించి చెప్పాను అనమాట. అదే విధంగా నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి 27 నక్షత్రాలని 2 రెండేసి చెప్పిన కలుపుతా ఇల్లు, మొదట అశ్విని భరణి ఒక నక్షత్రం కింద చెయ్యి, అంటే అశ్విని భరణి నక్షత్రం అది నెక్స్ట్ కృతిక అలా, అంటే నాకు జ్ఞాపకం లేదండి, అలాగే 1, 2 నక్షత్రాలను 1, 3, 4 నక్షత్రాలను 1 కింద అలా 27 నక్షత్రాలను కలుపుకుంటే ఇల్లు అంటే అన్నారు. అంటే అప్పుడు 26 నక్షత్రాలు కలుపుతాను, ఒక నక్షత్రం మిగిలిపోతుంది అనమాట నాకు. అంటే అక్కడికి 13 నక్షత్రాలు ప్లస్ ఇది 1, 14 నక్షత్రాలు అక్కడికి. అప్పుడు మళ్ళీ ఏం చెప్పారంటే ఒకటి రెండు కలిపిన నక్షత్రం, మూడు నాలుగు కలిపిన నక్షత్రం, రెండు కలిపితే అప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ రెండు కలిపితే మళ్ళీ ఇంకో నక్షత్రం, అంటే అప్పుడు మళ్ళీ ఒక ఏడు నక్షత్రాలు కలపాలి అలాగా. మళ్ళీ ఏడు నక్షత్రాలని కలిపితే మళ్ళీ మూడు అలా కలుపుకుంటే వెళ్తే మళ్ళీ మూడు నక్షత్రాలు అలాగంతా కలిపితే ఒకటే ఒకటే నక్షత్రం అక్కడ. ఏంటంటే అక్కడ నక్షత్ర రూపమే తప్ప దానికి ఒక పేరు అంటూ లేదు అని చెప్పారు. అలా చెయ్యి అన్నారు. సరే అండి అయితే అని చెప్పి మొదటి రోజు కూర్చుని అశ్విని మడియర్ అశ్వశ్యం నక్షత్రం రా అని చెప్పి నేను దానిలో కూర్చుని నెక్స్ట్ మడియర్ భరణి నక్షత్రం రా అని చెప్పి కూర్చున్నాను. ఆ రెండు నాకు అప్పుడు అనుకున్నాను మడియర్ అశ్విని భరణి నక్షత్రాలు రెండు కలిసిపోండి, ఒక దానిలో ఒకటి కలిసిపోండి, ఒక దానిలో ఒకటి కలిసిపోండి, మీరు రెండు కలిపి నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పి అనుకున్నానండి. అంటే అప్పుడు నాకు ఆ సమయం అందిన జ్ఞానం ప్రకారం నేను అనుకున్నాను అనమాట. ఈ రెండు కలిపేసి నన్ను అశ్విని భరణి నక్షత్రం రెండు కలిపేసి మీరిద్దరు నన్ను మీ అంతరంలో దైవం దగ్గర నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి అనుకున్నానండి. ఆ రెండు కలిసిపోయినట్టు నేను అంటే నాకు అంటే మనకు ఎరుపు తెలుపు కలిపితే అదే కలిస్తే ఇప్పుడు పసుపు తెలుపు కలిపితే ఒక ఎరుపు కలర్ మనకి పారని రంగు వచ్చినట్టు నాకు ఆ రెండు కలిసిపోతే ఒక రంగు వచ్చినట్టు అంటే రంగు అని కాదు రెండు కలిసిపోయినట్టు నాకు అనిపించింది అండి. అలాగే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అలాగే మొత్తం నక్షత్రాలన్నీ కలుపుకుంటూ వస్తాను అనమాట. అలాగా ముందు మొదట తర్వాత రెండు వరుస తర్వాత మూడు వరుస అన్ని కలుపుకుంటే మొత్తం అంతా నాకు మొత్తం అంతా ఒకటే నక్షత్రం కింద మొత్తం ఒక పెద్ద బంతి కింద నాకు అనిపించింది అనమాట. ఇరవై నక్షత్రాలకు వెళ్ళి ఒక పెద్ద బంతి కింద అంటే మొత్తం ఇరవై నక్షత్రాలు అన్ని కూడా ఒకటే నక్షత్రం అంటే దాని నక్షత్రం పేరు అశ్విని టు చివరి నక్షత్రం ఏదైతే ఉందో అంటే ఒకటో నక్షత్రం టు ఇరవై ఏడో నక్షత్రం అనమాట రేవతి అనుకుంటానండి. సరే అయితే అశ్విని టు రేవతి నక్షత్రం అని నాకు అనిపించింది కల్పిస్తాను. ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్ళానండి నేను. ఆ గురువు ఇప్పుడు ఏం చేస్తామంటే అన్ని నక్షత్రాలు కల్పిస్తుంటే ఒకటే కింద ఉంచానండి మంచి సుఖం శుభం అని ఆయన అని చెప్పి సరే అయితే ఇప్పుడు నీకు వారాలు ఎన్ని అంటే ఆదివారం సోమవారం ఏడు వారాలు ఎండి అండి అయితే ఈ వారాలను కూడా కలిపాను చెప్పానండి. వారాలను అన్ని కలిపేసాను. కల్పించిన తర్వాత తిథులు ఎన్ని అని అడిగారండి. 15 అండి నాకు తెలిసినంత జ్ఞానంలో 15 అనుకుంటానండి. అంటే విరియ తదియ పంచమి ఇలాగా అష్టమి ఏకాదశి దశమి ద్వాదశి తాత పున్నం తాత చతుర్దశి ఇలాగ ఉంటాయి కదండి గురువు గారు ఈ ఒక 15-16 ఉంటాయండి అన్నాను. అంటే సరే అయితే అవి కూడా కలిపి అని చెప్పారండి. సరే కల్పించాను. తర్వాత మాసాలు ఎన్ని అన్నారండి 12 అండి జ్యేష్ఠ ఇలాగ మాఘం ఇలాగ అన్ని మాసాలు కలిపి అన్నారు. అన్ని మాసాలు కల్పిస్తాను మళ్ళీ అన్ని మాసాలు ఒక్కొక్క కల్పిసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బంతి కింద తయారు చేసి పక్కన ఇట్టుకోమన్నారు అన్నమాట. అంటే మనకి ఒక వంట వండేటప్పుడు ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఒక పలావ్ వండాలండి పలావ్ వండేటప్పుడు దట్ మనకి జీడిపప్పు ప్యూరీ ఒకలాగా టమాటో ప్యూరీ ఇలా ఇలా మనం ఎలా తయారు చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని మన టీవీలో చూపించేటప్పుడు ఎలా పెట్టుకుంటారో నాకు అలాగా ఒక మరి జ్యోతిష్ అనే వంట వండడానికి నేను ఇవన్నీ ఇక్కడ రకరకాల ఐటమ్స్ అన్ని తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే తర్వాత గ్రహ నెక్స్ట్ ఏమండి అదే తిథులు అయిపోయినాయండి. తిథులు అయిపోయిన తర్వాత మాసాలు అయిపోయినాయి. మాసాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంవత్సరాలు ఎన్ని తెలుగు సంవత్సరాలు ఎన్ని అంటే 60 సంవత్సరాలు అయితే అన్ని కలిపి అని చెప్పారండి. మళ్ళీ అన్ని సంవత్సరాలు అన్ని కలిపేసుకుంటూ ఒకటి ఒకటి కలిపేసుకుంటూ ఒక ముద్ద కింద తయారు చేసుకున్నాను మళ్ళీ. అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత గ్రహాలు ఎన్ని అని అడిగారండి జ్యోతిషంలో. గ్రహాలు ఎన్ని అంటే 9 గ్రహాలు అండి అని చెప్పాను. అయితే అన్ని గ్రహాలు కలిపి అని చెప్పాను. రవి చంద్రుడు బుధుడు కుజుడు రాహువు కేతువు గురుడు శుక్రుడు శని అని చెప్పి ఇలాంటి మొత్తం గ్రహాలన్నీ కల్పించాను. కల్పించిన తర్వాత నీకున్న జ్ఞానం ప్రకారం జ్యోతిష్యంలో ఉన్న స్థానాలన్నీ అనంటే 12 స్థానాలండి అని చెప్పాను. అయితే ఆ 12 స్థానాలను కలిపి ఎన్ని రాసులు 12 స్థానాలు కలిపి అన్నారు కల్పించాను. తర్వాత రాసులు ఎన్ని అని అడిగారండి. రాసులు అంటే 12 రాసులు అండి అంటే 12 రాసులను కలిపి అన్నారండి. కల్పించాను. కల్పించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మొదటి నుంచి చేసిన నక్షత్రాలు కానీ అన్నిటినీ కూడా కలిపి అన్నారండి. అన్నిటిలో కలిపేస్తే అన్ని ఒకటి ఒకటి దగ్గరకు వస్తున్నట్టు అన్ని ఒక దాంట్లో కలిపేస్తున్నట్టు చూస్తే అంతా కూడా ఒక 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 చక్కటి నిరంతరంగా వెలుగుతున్న ఇప్పుడు సూర్యుడు నిరంతరాయంగా వెలుగుతూ వెలుగు ఎలా చిమ్ముతూ ఉంటాడో అలాగ ఒక ఒక జ్యోతిష్యం అనే ఒక ముద్ద కింద ఒక వెలుతురు ఒక బాల్ లైటింగ్ బాల్ లాగా పెద్ద బాల్ కింద తయారైంది అనమాట అండి అదంతా కూడా. అప్పుడు ఆయన గురువు గారు వచ్చి చూసావా ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే ఇదే పరమాత్మ స్వరూపం అంటే ఈ పరమాత్మ నుంచి మొత్తం ఎన్ని పుట్టుకుంటూ వచ్చినాయి అనమాట. నువ్వే పరమాత్మ అయిపోయి నేనే పరమాత్మ నువ్వే పరమాత్మ సాధన చేసి నువ్వే పరమాత్మ అయిపోతే అంటే ఆ పరమాత్మ నుంచి పుట్టినవన్నీ కూడా జ్యోతిష్యం అంటే ఆ జ్యోతిష్యంలోనే ఉన్నదే నువ్వే అలాగా నీలో ఉన్నది జ్యోతిష్యం. సో అందువల్ల నువ్వు ప్రత్యేకించి జ్యోతిష్యం అంటే నువ్వే చెప్తున్నావు కదా రజోతమ సత్వగుణాలని, ఒక్కొక్క గుణంలో ఉన్నప్పుడు అంటే రజోగుణంలో ఉన్నప్పుడు చేయవలసిన నియమ అనుభవం సాధించాల్సిన అనుభవం ఏంటి, తమో గుణంలో ఉన్నప్పుడు సాధించాల్సిన అనుభవం ఏంటి, సత్వగుణంలో సాధించాల్సిన అనుభవాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో వివరించడానికి ఈ జ్యోతిష్యం గ్రంథం అనేది జ్యోతిష్యం అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపం నుంచి పరమాత్మలోంచే పుట్టుకుని వచ్చినాయి. సో ఈ అప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వే పరమాత్మ అయిపోతే అప్పుడు నీకు నీ కష్టం కలిగించేది ఏంటి, సుఖం కలిగించేది ఏంటి అని అప్పుడు అన్నారు అనమాట అండి. అన్నాక తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు నీకున్న జ్ఞానం ప్రకారం ప్రతి దాంట్లోనూ గ్రహాలు ఉన్నాయి, అందులో మంచి గ్రహాలు ఉన్నాయి, చెడు గ్రహాలు ఉన్నాయి, న్యూట్రల్ గ్రహాలు ఉన్నాయి అని. అవునండి, ఉన్నాయని గురువు గారు అని. తర్వాత మరి కొన్ని గ్రహాలు ఉన్నాయి, కొన్ని గ్రహాలకి మిత్ర రవికి చంద్రుడు అని అంటే మిత్రుడు, శని ఉన్నాడంటే శత్రువు, అదే విధంగా బుధుడు ఉన్నాడంటే న్యూట్రల్. అంటే అలాగే ప్రతి గ్రహానికి కూడా మంచి మంచి అంటే ఫ్రెండ్ ఉన్నాడో, శత్రువు ఉన్నాడో, న్యూట్రల్ ఉన్నాడో, అంటే ఈ సృష్టిలో ప్రతి దాంట్లోనూ ఏముంది అంటే మంచి చెడు న్యూట్రల్, అంటే ఈ మూడింటి కలయిక ద్వారానే ఏర్పడింది ఈ ఈ జ్యోతిష్యం. అంటే ప్రతి శక్తిలోనూ ఉంటది ఏంటి అంటే మంచి చెడు న్యూట్రల్ అనే మూడు శక్తులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఆ మూడు లేకుండా ఈ సృష్టిలో శక్తి ఏ శక్తి తయారవలేదు, అసలు మ్యానుఫాక్చరింగ్ అవ్వదు ఇక్కడ. సో అందువల్ల ఈ సృష్టిలో అనేది మూడింట్లోనూ యొక్క కలయిక. అలా కాకుండా మనం మామూలుగా జ్యోతిష్యం గ్రంథంలోకి వెళ్తున్నాము, మనకి ఏదో కష్టం, ప్రతి మనిషి కన్నా కష్ట సుఖాలు రెండు ఉంటాయి. మనిషి సుఖం వచ్చినప్పుడేమో దేవుని పట్టించుకోడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని పట్టించుకుంటాడు. సో అందువల్ల అప్పుడు కష్టం వచ్చినప్పుడు నీకు ఏ ఇప్పుడు వివాహం అవ్వట్లేదని నువ్వు ఈ సమస్యకి ఏంటి పరిష్కారం అని చెప్పి ఎతకడం మొదలెట్టావు. ఈ నువ్వు వివాహం అవ్వట్లేదంటే నీకు శుక్రుడు బాగోలేదు, అందువల్ల వివాహం అవుతలేదు అని చెప్పి నీకు జ్యోతిష గ్రంథాల ప్రకారం అనుభవ జ్ఞానం ప్రకారం చెప్పవు. సో అందువల్ల దాన్ని ఏంటి, దానికి ఏ పూజలు చేయించాలి, ఏం చేయించాలి చెప్పి అంటున్నాము. కానీ వివాహం అవ్వకపోవడం వల్ల ఏంటి, దానివల్ల కలిగే దాని ద్వారా నేర్చుకోవాలి, ఏ జ్ఞానం నేర్చుకోవాలి అని నువ్వు పరిణితి సాధించి నేర్చుకుంటే ఈ ఏ పూజ చేయక్కలేదన్నావు, కానీ పూజ ఆత్మ స్థితి స్థాయికి వెళ్ళినప్పుడు పూజ చేయ అవసరం ఉండదు. ఎందుకంటే నువ్వే ఆత్మ అయిపోతావు, పూజలోనున్నది పరమాత్మ, నువ్వు నీలోనున్నది పరమాత్మ నీకు తెలుస్తుంది. ఏంటంటే ఈ పూజల ద్వారా కూడా దైవం దగ్గరికి వెళ్ళాలి అనే విషయం నీకు తెలియడం కోసం ఇది జరుగుతుంది. కానీ అది మనం గుర్తించక అది గమనించక మనం ఏం చేస్తామంటే పూజలు చేసే వాళ్ళు ఏమో ద్వేష హై స్థాయిలో ఉన్న పూజలు చేసే వాళ్ళు ద్వేషిస్తున్నారు, ఈ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు పూజలు చేయని వాళ్ళు ఏమో వీళ్ళ ద్వేషిస్తున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ద్వేషించుకోవడం తప్ప ఒకరిని ఒకరిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ జరిగిన విషయం అది. ఈ పూజలైనా జ్యోతిష్యమైనా ఏదైనా సరే దీని యొక్క ప్రాముఖ్యత ఇది అని చెప్పుకుంటే అప్పుడు వచ్చారనమాట అండి. అప్పటి వరకు నాకులో కూడా ఏముండేదంటే అండి, అన్నయ్య నేను ఉంటే అన్నయ్య ఏంటంటే అండి జ్యోతిష పరంగా ఏది చిన్న ఇబ్బంది వచ్చినా సరే, అడిగి రొంప వచ్చింది అనుకోండి, ఈ వారంలో నాకు గురుడు ఇదటి చంద్రుడు వారం రెండు రోజులకు ఒకసారి మారిపోతాడు కదా సార్, పంచాంగంలో అది మారిపోతాడు కదండి, ఇదిగో చంద్రుడు కర్కాటకం నుంచి సింహంలోకి వెళ్ళిపోయాడు అందుకు నాకు రొంప పెట్టింది అని మా అన్నయ్య ప్రతిరోజు కూడా ప్రతి గడియ కూడా పంచాంగం తన జాతకం చూసుకుంటే చెక్ చేసుకుంటారు అనమాట. చేసుకుంటూ ఉంటే నాకు నేను ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా జ్యోతిష్యం అంటే వింటాను కానీ చూస్తాను కానీ నేను ప్రతి గడికి నేను చూసుకోవాలంటే నాకు అంత ఇది. ఇప్పుడు చిన్నది ఏదో మనం కింద పడిపోయి కాలు గీసుకుందంటే అదిగో నీకు శని ఎలాసినట్టింది అందుకని నీకు కాలు గీసిపోయింది అని అడు అయిపోతాడు అనమాట అండి. అక్కడ నాకు అలాగా అంటే ఏమో ఎందుకు జరిగింది దీని ద్వారా నేర్చుకోవాలన్నా ఆ టైప్ మెంటాలిటీ నాది, అతని మెంటాలిటీ అతనిదండి. అయితే ఈ జ్యోతిష్యం గురించి కూడా నేను తెలుసుకోవాలన్న ముఖ్య విషయం ఏంటంటే, అన్నయ్య అదిగో నీకు గురుడు బాగాలేదు, శుక్రుడు బాగాలేదు, నీకు వివాహం అవ్వదు, నువ్వు ఖచ్చితంగా గురు జపం, శుక్ర జపం, శుక్రహోమం, గురుహోమం చేయించుకోవాలి, అలా చేయించుకుంటే నీకు వివాహం అవుతుంది, లేకపోతే వివాహం అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు అని చెప్పేసి అన్నయ్య చెప్పాడండి. అయితే పూజల ద్వారానే వివాహం అవుతుంది, పూజలు లేకుండా అవ్వదా వివాహాన్ని అనే విధానంలో తెలుసుకోవడానికి నేను పరిశోధించిన విధానంలో నాకు న్యూ ఎనర్జీ అనేది దొరికింది సార్. అప్పుడు న్యూ ఎనర్జీ దొరికిన తర్వాత మీకు అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ముందు బాహ్య వివాహం కాదు, ముందు నీ అంతర్ వివాహం గురించి కాన్సన్ట్రేషన్ చేసి తరచు ఎదిగిన అనగాను అన్నారు మీరు. తర్వాత నాకు తెలియకుండానే మీరు వైజాగ్ వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే మేమున్న సర్కంస్టాన్స్ ఏంటి అని మీరు గమనించి ఆటోమేటిక్గా మీరు జ్యోతిష్యం గురించి ఇలా చేయని చెప్పి నాకు సలహా ఇచ్చారు సార్. అప్పుడు నాకు సలహా అయితే అప్పుడు నేను ఈ విధంగా అప్పుడు ఆ జ్యోతిష్యం గురించి ఎలా తెలుసుకున్నప్పుడు అప్పుడు నేనేం చేశానంటే అప్పుడు నాకు అర్థమైంది సార్ ఏంటంటే జ్యోతిష్యం కూడా ఒక పరమాత్మ యొక్క స్వరూపమే, దానికి ఇచ్చే గౌరవం దానికి ఇచ్చే విలువ, దానికి ఎప్పుడైతే మనం నీచంగా చూసామంటే మనల్ని మనం నీచంగా చూసుకున్నట్టే నాకు అర్థమైందండి. దాన్ని ఎక్కడైతే తక్కువ భావం చేసామంటే మనం తక్కువ భావం చేసామంటే, ఎందుకంటే అది కూడా పరమాత్మ స్వరూపమే, అందులో ఉన్నది నేనే, ఆ జ్యోతిష్యంలో ఉన్నది నేనే, నాలో ఉన్నది జ్యోతిష్యమే. సో అంటే ఇప్పుడు నా శరీరంలో ఉన్న చేతి నేను ద్వేషించుకుంటే నన్ను నేను ద్వేషించుకున్నట్టే కదా సార్ ఇప్పుడు. అలాగే అంటే ఆ విధంగా అదే విధంగా జ్యోతిష్యాన్ని కూడా ద్వేషించుకుని నన్ను నేను ద్వేషించుకున్నట్టని నాకు అప్పుడు అర్థమైందండి. అప్పుడు నేను అన్నయ్య కూడా నేను క్షమాపణ చెప్పి నేను ఎంత ఎదుగుదలకి ఎంత సాధన చేయడానికి ముఖ్య కారణం నువ్వే, నువ్వు నాకు నేను చాలా విధంగా నేను కృతజ్ఞతనై ఉంటాను నేను నీకు ఎప్పుడు కూడాను, నన్ను ఇంతలాగా నా ఎంత ఎదుగుదలకి నా జ్యోతిష్యం గురించి ఎంత తెలుసుకున్నందుకు నాకు సహాయం చేసుకున్నందుకు నువ్వు నన్ను నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి నాకు మనసులోంచి ఎంతో ఆనంద భాషలు వచ్చినాయి సార్. నిజంగా ఆ సమయంలో అన్నయ్య మీద కోపం గానీ ఏం గానీ నాకు కలగలేదు సార్ నిజంగా, ఎందుకంటే నాకు ఎంత ఉన్నత సాధించడానికి సహాయం చేసింది ఓ రకంగా అన్నయ్య సార్ ఆ సమయంలోను. అయితే ఆ ఇండైరెక్ట్ గా అన్నయ్య చేస్తే డైరెక్ట్ గా నాకు మీరు సహాయం అందించారు సార్, ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి మీరు నాకు సలహా అందించి మీ ఎన్యూ ఎనర్జీ అనేది నాకు హెల్ప్ చేస్తారు సార్ ఆ సమయంలో. అయితే అదైన తర్వాత మీరు ఆషాఢ మాసంలోనే నాకు వచ్చి ఇలా ప్రాసెస్ చెయ్యి ఇలా ప్రాసెస్ చెయ్యి అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాకు 15 రోజులకి నేను ఒక 20 రోజులు పెట్టింది సార్ నాకు మొత్తం ఈ శక్తి సాధన అంతా చేసుకుంటూ రావడానికి ఆ రెండు కలిసినట్టు. అంటే ఇప్పుడు ఉదాహరణ నక్షత్రాలు కలిపితేనే నాలో చాలా ఒక పావుగంట సేపు నక్షత్రాలు కలిపితే అరగంట సేపు నిద్రపోయి ఉంది సార్. అంటే నాకు తెలియకుండా ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయి బాడీలో చాలా రకమైన చాలా మార్పులు జరుగుతూ ఉండేవి సార్ నాకు. ఎప్పుడైతే నేను ప్రతిదీ అర్థం చేసుకుని శరీరంలో అన్ని బ్యాలెన్స్డ్ అంటే బ్యాలెన్స్డ్ కాదు ప్రతి దాన్ని అర్థం చేసుకుని అన్ని చేయడంలో నాలో ఏమైందంటే మరి అంటే నాకేమనిపించిందంటే అట్లీస్ట్ స్థాయి ఎదగడానికి వెళ్ళాలంటే ముందు దానికి తగ్గ ఎనర్జీ నాలో ఉండాలేమో నాకు అనిపించిందండి. ఇప్పుడు అంటే నాకు అక్కడ ఏమనిపించిందంటే ఇప్పుడు నాకంటే చిన్నవాళ్ళకి నేను ఇప్పుడు ఉదాహరణ ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళు నా మాట వింటారు సార్, ఎందుకంటే నాకన్నా వయసులో చిన్నవాళ్ళు బలంలో చిన్నవాళ్ళు అనుకోవచ్చు సార్. అదే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి సార్, ఇప్పుడు అంటే వయసులోనూ పెద్దోళ్ళు అయ్యి ఆస్తులోను అన్నింటిలో పెద్దోళ్ళు అయితే వాళ్ళు నా మాట వింటారు సార్. ఇప్పుడు నేను వాళ్ళ స్థాయి కంటే ఎక్కువైన వాళ్ళు వాళ్ళ స్థాయి సమాన స్థాయి అయినప్పుడే వాళ్ళు నా మాట వింటారేమో అని నాకు అనిపించింది సార్ అప్పుడు. అదే విధంగా అప్పుడు ఇప్పుడు ఈ జ్యోతిష్యం అశ్విని భరణి నక్షత్రాలు కలపడానికి కూడా ఆ ఎనర్జీ లెవెల్ రీచ్ అవ్వడైనప్పుడే నేను కలపగలనేమో నాకు అనిపించింది. అయితే ఆ పరమాత్మ నాకు మీరు అందరూ సహాయం చేయడం వల్ల నేను ఒకటి కలపడం అంటే ఆ ఎనర్జీ లెవెల్ రీచ్ అంతా మళ్ళీ 3-4 నక్షత్రం కలపడం మళ్ళీ ఎనర్జీ మళ్ళీ అలా నాకు అనిపించింది సార్. నాకు అన్ని చేసిన తర్వాత నాకు 15 రోజులకు నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్. నాకు ఈ ఎవరైతే ఈ జ్యోతిష్యం అన్న వాళ్ళందరూ కూడా నువ్వు పూజ చేయించుకుంటే నువ్వు పెళ్లి పూజ పూజలు చేయించకపోతే పిల్ల అవదన్న వాళ్ళందరూ ఎవరెవరు అన్నారో వాళ్ళందరికీ కూడా అంటే సమాధానం కాదు వాళ్ళు కూడా పరమాత్మ అందరూ ఆశ్చర్యపోయారు సార్ నిజంగా. అదే సార్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం అయిపోయారు, ఏంటి వీరికి గుర్రుడు బాగాలేదు శుక్రుడు బాగాలేదు వీరికి పెళ్లి కుదిరింది వీరికి పెళ్లి కుదిరింది అన్న వాళ్ళే తప్ప మా ఊడు అప్పుడు ఆశ్చర్యమైంది, ఏంటో నీకు ఏమి పూజలు చేయవు ఏమి చేయవు దేవుడు దండం పెట్టవు ఆయన నీకు అంత అంటే మంచిగా కాదు నువ్వు ఏమనుకుంటున్నావు అదే జరుగుతుంది ఎట్లా అని అప్పుడు మా ఊరికి డౌట్
వచ్చిందండి.
నేను ఇంచుమించుగా నాకు మా ఫాదర్ 2012 ఎక్స్పైర్ అయ్యారు సార్. నాకు మా ఫాదర్ 2012 ఎక్స్పైర్ అయితే 1 ఇయర్ ఏమో సంవత్సర కాలం అని చెప్పి మాకు మైలు అది అని చెప్పి వీళ్ళు పెళ్లి సంబంధాలు అది చూడలేదు సార్ మా ఫాదర్. అయితే నాకు ఇప్పుడు 2016 ఫిబ్రవరి 2 మ్యారేజ్ అయింది సార్. అప్పుడు ఆటోమేటిక్ గా అప్పుడు తర్వాత మా మదర్ ఇంకా ఎక్స్పైర్ అయిన తర్వాత మా మదర్ కూడా ఇంకా ఇక్కడ ఉండిపోయి ఇంకా పాలకేంద్రం చేసుకుందాం అన్నంటే నేను ఎంత చేసేదాను సార్ నేను. అయితే ఇంకా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు సాలరీ ఇంకా ఎందుకు ఇంకా పేరెంట్స్ అందరి దగ్గర ఉన్నారు ఇంకా ఇక్కడ ఉంటే రైట్ అనిపించి నేను ఇక్కడే ఉండిపోయాను సార్ నేను. అదే సార్ అయితే అప్పుడు 2 ఇయర్స్ 3 అంతకుముందు నేను మా ఓళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నారని చెప్పి నేను కళ్యాణ గౌరి అని చెప్పి పూజ ఉంది సార్ అది అంటే అది చేయించుకుంటే మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి బ్రాహ్మణులు చెప్పారండి. అది చెప్తే నేను అది 18,000 సార్ ఆ పూజకి చేయించుకున్నాను సార్. హోమం పూజ అన్ని కూడా చేయించుకున్నాను డిసెంబర్ లో చేయించుకున్నాను సార్. ఇప్పుడు మా డిసెంబర్ మా ఫాదర్ మీ మేల్ ఎక్స్పైర్ అయితే ఆ సంవత్సరం వదిలేసిన తర్వాత అంటే 2013 మే వరకు కూడా వదిలేసాను సార్. అంటే ఆ సంవత్సరకాల కార్యక్రమం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత వీడికి ఇలా సిద్ధాంత గారికి ఇలా సంబంధాలు చెప్తాను అనుకుంటున్నాం అంటే ఇంకా వీడికి పెళ్లి చేసేస్తే ఇంక వీడి బాధ్యత వీడికి వస్తుంది అని చెప్పి అమ్మ అంటే సర్లే అని చెప్తే చూస్తే వీడికి బాగాలేదు. ఇలాగ కళ్యాణ గౌరీ వ్రతం హోమం పూజ జపాలు చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్ అవుద్దని చెప్పారండి. ఇప్పుడు చేద్దాం అంటే డిసెంబర్ లో మార్గశిరలో చేద్దాం అని చెప్పి అంటే అప్పుడు డిసెంబర్ లో డేట్ జ్ఞాపకం లేదు కానీ డిసెంబర్ లో చేశారు సార్ పూజ. నాకు చేసిన తర్వాత నాకు ఆమె పెళ్లి అవలేదు సార్, డబ్బులు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ తలుచుకున్నప్పుడు అంటే జ్యోతిషం చేసిన తర్వాత మళ్ళీ ఆ సన్నివేశాలు అన్ని తలుచుకున్నప్పుడు నాకు రకమైన ఆనందమే తప్ప బాధ కానీ అయ్యో డబ్బులు పోనీ అని చెప్పి బాధ కానీ ఏమి కానీ లేవు సార్. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు సార్, చిన్నపిల్లలు నడిచేటప్పుడు కింద పడిపోతారు పైకి వేస్తారు కింద పడిపోతారు పైకి వేస్తారు అలా తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఆ తప్పటడుగులు చూసి మనకు ఒక రకమైన ఆనందం ఒక రకమైన ఉద్వేగం కలుగుతుంది సార్. ఎప్పుడైతే నాకు ఈయనలో చూసినప్పుడు అంటే ఏలో మళ్ళీ ఎప్పుడైనా ఆ సిద్ధాంత ఆ బ్రాహ్మణశ్రీని చూసినప్పుడు అన్నయ్య చూసినప్పుడు ఈ అంటే జ్యోతిష్యం అది ఈ చేసిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళందరూ చూస్తే నాకు ఆ రకమైన ఫీలింగే తప్ప అదంటే కోపం గానీ ద్వేషం గానీ అసలు ఏమి లేదు సార్ నాకు. ఇంకా అంటే ఒక ఒక చిన్నపిల్లల మన అంటే చిన్నపిల్లల మనస్తత్వం చూడండి అలా అప్పటికప్పుడు కొట్టుకుంటారు అప్పటికప్పుడు కలిసిపోతారు సార్. అలాగా వాళ్ళని చూడగానే నాకు ఆ ఫీలింగే తప్ప అయ్యో వీళ్ళని నన్ను వీళ్ళు మోసం చేసారు అనే ఫీలింగ్ అయితే అసలు లేదు సార్ నిజంగా. నాకు ఒక రకమైన ఆనందమే సార్ నిజంగా. ఇంకా ఆయన చూస్తుంటే ఇంకా ఆనందం వాళ్ళు ఇంకా రెండు వచ్చి చేయించుకుని చేయించుకోవాలంటే నాకు నవ్వు వచ్చేస్తుందండి. వీళ్ళు అంటే ఏంటో తెలుసు సార్ నిజంగా అలా చెప్తున్నప్పుడు అని ఒకరితో లోపల మాత్రం ఆనందం సార్ నిజంగా. ఆనెస్ట్ అన్నయ్య జ్యోతిష్యం సంబంధించి వాస్తు నుంచి భక్తి టీవీలోను అందులోనూ చెప్తుంటారు కదా అవన్నీ చూస్తుందంటే నాకు ఆనందం వచ్చేస్తుంది సార్. అందులో చెప్పుకోలేదు పండితులు అందరూ చూస్తుంటే ఓకే మీరు ఈ జన్మలో దీనిలో నిష్ణాతులు పరిణితులు అవడానికి మీరు ఈ జన్మ తీసుకున్నారు దాని ప్రకారం మీరు జరుగుతుంది తప్ప ఇందులో ఇంకోటి ఏమీ కాదన్న ఫీలింగే తప్ప వాళ్ళ మీద అంటే ఒక ద్వేష భావన గానీ ఏమీ గానీ లేదు సార్ నాకు అక్కడ. అది సార్
వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటే పెళ్లి కాదన్నారా?
అవును సార్ మాది ఏమేంటండి మా ఇల్లు ఇంచుమించుగా ఒక 300 సంవత్సరాలు అయింది సార్ ఇల్లు. పాత పెంకుటి ఇల్లు సార్ మా ఇది. పాత పెంకుటిల్లు అయితే అది ఏమైందంటే మాకు మా ఫాదర్ పాల కేంద్రం ఉన్నప్పుడు మాకు ఏమైందంటే వర్షాకాలం పాలు వెళ్ళేవి కాదు సార్. పాలు వెళ్ళకపోతే అప్పుడు మా నాన్నగారు పాల కోవా చేసి ఇక్కడ బ్యాంకుల్లో రిటైల్ గా స్వీట్ షాప్లు కాకుండా రిటైల్ కి పెట్టుకెళ్లి సేల్స్ చేసేవారండి. అంటే అప్పుడు ఉన్న ఇబ్బంది ప్రకారం అది ఏమైందంటే ఇంటి పెంకుటిల్కి కొంచెం ఎత్తుగాను ఒక రేకుల షెడ్ వేసారండి. ఈ కోవా చేసుకోవడానికి కార్ఖానా కింద ఏర్పాటు చేసుకున్నామండి. ఆ రేకుల షెడ్ ఒక వారం ఏమో టూ బాత్రూమ్స్ ఏమో అటాచ్డ్ బాత్రూమ్స్ తీసుకున్నామండి. అయితే నువ్వు ఇవన్నీ కూడా ఏమైందంటే ఆగ్నేయం వల్ల జరిగింది మొత్తం ఈ అన్ని కట్టడం అన్ని కూడా ఆగ్నేయం వల్ల జరిగింది. అయితే నువ్వు ఆ ఆగ్నేయం వల్ల జరిగితేను అది సిద్ధాంతులు ఎవరు వచ్చినా కూడా మీకు మీ తమ్ముడికి పెళ్లి అవ్వకూడదని కూడా వాస్తు ప్రకారం ఇది తేడా. ఇక్కడ ఆగ్నేయం వల్ల నుయ్యి ఉంది లిటిల్ నుయ్యి ఉంది అంటే ఆగ్నేయం అంటే అగ్నిదేవుడికి ఒక అగ్నిదేవుడి స్థానం అది. మీరేం పెట్టుకెళ్లారు లిటిల్ నుయ్యి పెట్టారు అంటే వాటర్ పోస్తున్నారు అంటే ఆర్పేస్తున్నారు అంటే మీ ఇంట్లో ఉన్న ధనాన్ని ఆరోగ్యాన్ని అన్నిట్లో మీరు ఆర్పేస్తున్నట్టు. సో అది అది మిస్టేక్ అది చాలా మిస్టేక్ మీరు పెట్టుకుంటే వాయువ్యాన్ని పెట్టుకోవాలి మీరు లిటిల్ నుయ్యి లేదంటే ఇక్కడ తీసేయాలని చెప్పి అన్నారండి. అంటే తర్వాత అన్నది అది దానికి పిలికి సంబంధం ఏముందండి నేను అడిగానండి. అయితే ఇప్పుడు వాస్తులు ఆయన సిద్ధాంతంగా చెప్పిన దాని ప్రకారం అండి వాస్తులు నైరుతి ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం 4 స్థానాలు ఉంటాయమ్మా. 4 స్థానాలు 2 స్థానాలు పెద్ద కొడుకి 2 స్థానాలు చిన్న కొడుకి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి అలా ఒక్కొక్క స్థానాన్ని సూచిస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్థానం ఒక్కొక్క కుటుంబ సభ్యులను సూచిస్తూ ఉంటాయి. కుటుంబ యజమాని తూర్పు అయితే ఒక్కొక్క కుటుంబ సభ్యులకు ఒకటి సుమ్ పెడుతుంది అని చెప్పి చెప్పారండి. అప్పుడు నాకు చెప్తే ఇలాగ ఇప్పుడు నీకు పెళ్లి అవ్వడానికి కూడా కారణం ఆగ్నేయంలో నుయ్యి ఉంది లిటర్ నుయ్యి అది చాలా పరమదోషం అది చాలా తప్పది అందువల్ల నీకు మ్యారేజ్ అవ్వట్లేదు అది నువ్వు మీ ఇల్లు కట్టి 300 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి కూడా ఆయుష్ అంటూ ఉంటది ఆయుష్ మనిషికి ఆయుష్ ఎలా ఉంది ఇంటికి కూడా ఆయుష్ ఉంటది ఇప్పుడు 100 సంవత్సరాల ఆయుష్ ఆయుష్ అయిపోయి అప్పుడే చాలా రోజులు అయిపోయింది ఇంకా ఇది ఇది ఇల్లు పనికిరాదు ఇంకా అని అన్నారు. అప్పుడు నాకు తెలియకుండా నా యండి గురువు గారు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది ఇంచుమించుగా మేము మా తాతగారు 1902 సంవత్సరంలో కొన్నారు సార్ మాది ఇందులో ఇంట్లో అందులో మా నాన్నగారికి పెళ్ళైంది సార్. మా నాన్నగారు కుటుంబ అదే వాళ్ళ సంతానం మా తాతగారి సంతానం 8 6 సంతానం సార్. ఆరుగురికి ఆ ఇంట్లోనే పెళ్ళింది సార్. తర్వాత మా చెల్లికి మా అన్నయ్యకి అందులోనే పెళ్ళైంది అండి. మరి అందరికి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు నాకెందుకు పెళ్లి అవుతలేదని నేను అడిగాను. అడిగితే ఆ వాస్తు ఆడకు సూట్ అయింది, ఈ వాస్తు నీకు సూట్ అవుతలేదు, అంత నీకు పెళ్లి అవుతలేదు అని అన్నారండి. అప్పుడేమన్నారండి, నీకు జాతకం జ్యోతిష్యంలోనూ తేడా ఉండొచ్చు, ఇది తేడా ఉండొచ్చు, ఆ రెండు కలిసి నేను బలంగా శాసిస్తున్నాయి, అందువల్ల నీకు పెళ్లి అవుతలేదు అని చెప్పి నాకు చెప్పారండి. ఏంటి దానికి దీనికి పొంతం లేదు, ఇలా జ్యోతిష్యం వాస్తు ప్రకారం రెండు కలిస్తే ఇది అవుతుందా అని నాకు అనిపించింది అండి. అనిపిస్తే సరే అయితే ఎవరు నాలెడ్జ్ ప్రకారం అని చెప్తారని ఇంట్లో మీరు రావడం జ్యోతిష్యం గురించి కూడా చెప్పారండి. అప్పుడు జ్యోతిష్యం గురించి చెప్తే అప్పుడు నాకు అనిపించింది అంటే జ్యోతిష్యం గురించి చూసాం కూడా వాస్తు గురించి కూడా చేద్దాం కదా అని నాకు అనిపించింది అండి. పెళ్లి కుదిరిపోయిందండి. కుదిరిపోయిన తర్వాత నాకు ఇదైతే నేను మరి ఇలా జ్యోతిష్యం వాస్తు రెండింటిలో తేడా ఉందన్నారు కదా, మరి ఆయన ఎందుకు కుదిరిపోయింది అని చెప్పి మళ్ళీ మీకు ఫోన్ చేసి అడిగాను సార్. నేను ఫోన్ చేసేది అరే ఒకటి అప్డేట్ అవుతా ఆటోమేటిక్ గా అది కూడా అప్డేట్ అయిపోయింది, అమ్మో ఈడు ఈ దొంగనా కొడుకు వచ్చాడంటే నన్ను అప్డేట్ చేసి పడేస్తాడు ఈడు, ఈడు మళ్ళీ నన్ను ఇది కూడా పరమాత్మ స్వరూపం గుర్తించేసాడు ఈడు, ఆటోమేటిక్ ఇది కూడా అప్డేట్ అయిపోద్ది అని చెప్పి అప్పుడు నాకు మీరు అన్నారు సార్. అప్పుడు ఆహా అందుకని అంటే అప్పుడు అర్థమైంది సార్. అంటే అప్పుడు మనం ఒక దాన్ని దివ్యంగా చూస్తే రెండోదాన్ని కూడా దివ్యంగానే మనం ఆడు చూసే స్థితి ఆడికి వచ్చేసిందని చెప్పి ఆటోమేటిక్ అది మారుతుంది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది సార్. నాకు అప్పుడు అది సార్ అప్పుడు ఎప్పుడైతే ఇంకా అప్పుడు జ్యోతిష్యం వాస్తు అనేది అని లేకుండా నాకు అప్పుడు ఇబ్బంది లేకుండా జరిగింది సార్. అప్పుడు ఎంతకీ ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంట్లో ఉండగానే నాకు పెళ్లి కుదిరింది, ఆ ఇంట్లో ఉండగానే నాకు అయిపోయింది సార్ పెళ్లి కుదిరిపోయింది అండి. పెళ్లి కుదిరిపోయిన తర్వాత తర్వాత అన్నారు తర్వాత మళ్ళీ జ్యోతిష వాస్తులు మరి వాళ్ళ మరి అంటే వాళ్ళ మరి వాళ్ళ తక్కువ తీరినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు కదండి. అబ్బాయి ఇంట్లో ఉంటే అబ్బాయికి పిల్లలు పుట్టడం చాలా కష్టం, ఈ అబ్బాయికి ఇంకో రాహు దోషాలు ఉన్నాయి, కేతు దోషాలు ఉన్నాయి, కాళహస్తిలలో దోషాలు ఉన్నాయి, అవన్నీ పూజలు చేయించుకుంటే పిల్లలు పుట్టని అన్నారు సార్. అంటే అప్పుడు నేను అన్నిట్లో అంతా కూడా పరమాత్మ స్వరూపం అన్నింటిలోనే పరమాత్మ ఇచ్చాడు, అది నేనే ఇది అని చెప్పి అంతా నేనే అని చెప్పి నాకు అనిపించింది అండి. అనిపించింది అప్పుడు నేనేం చేశానంటే ఓకే ఇది కూడా యాక్సెప్ట్ చేస్తానని చెప్పి అనుకుని దాన్ని ఇష్టంగా అనుభవించాను అండి. దాన్ని అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఒకే పిల్లలు లేకపోవడం వల్ల అంటే నన్ను మా మిస్సెస్ ని ఒకటి అబ్బాయి పిల్లలు లేరు ఒకటి మా మిస్సెస్ ని గొడ్రాలంట అని చెప్తారు, లేదా అబ్బాయిలో తేడా ఉందంట అని అనొచ్చు. ఏముంది సంఘంలో ఏదైనా అనుకోవచ్చు కదండి, అబ్బాయి అమ్మాయి కొట్టాలంటే లేదంటే ఇద్దట్లోనూ తేడా ఉందంటే అని ఇలాగ రకరకాల సన్నివేశాలన్నీ నాలోనూ ఆలోచన రూపంలో ఒకటి వచ్చినాయి సార్. వస్తే అన్నింటినీ ఆ బాధని నేను ఏం చేశానంటే ఇష్టంగా అనుభవించాను అనమాట. ఓకే ఇవన్నిట్లోనూ కూడా పరమాత్మ ఉన్నాడు, ఇన్నిట్లోనూ దైవం ఉన్నాడు, ఇలాగ అంటే సంఘంలోనూ ప్రశ్నించే సూటించే ఎదురు వేసే ప్రశ్నలు అన్నిట్లోనూ ఉన్నది నేనే, ఆ మనుషుల్లోనూ ఉన్నది నేనే, రాహు గ్రహంలో ఉన్నది నేనే, అలాగే పిల్లలు పుట్టకుండా ఉన్న స్థితిలో ఉన్నది నేనే అని చెప్పి మళ్ళీ అన్నిట్లో నేనే అనుకుని మొత్తం అన్నిట్లో నేనే అనే సాధన నేను చేశాను సార్. అలా అంటే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇలా చెయ్యి, అంతా నువ్వు అంత పరమాత్మ స్వరూపం అయినప్పుడు ప్రశ్నించేది నీదే జవాబు నీదే అని మీరు అన్నారు సార్. అప్పుడు మీరు ఆ మాట అన్నప్పుడు నాకు ఏం జ్ఞాపకం వచ్చిందంటే ఆ రోజు సాయంత్రం మళ్ళీ నేను గోపాల చూస్తున్నప్పుడు అందులోనూ వెంకటేష్ కి కృష్ణుడు అంటే పవన్ కళ్యాణ్ బుక్ ఇస్తాడు సార్, భగవద్గీత ఇస్తే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రశ్నకి జవాబు ఇందులో దొరుకుద్ది, నీకు సంబంధించిన ప్రశ్నకి జవాబు కూడా ఇందులో దొరుకుద్ది అంటే అక్కడ ఒక పాట ఉంటుంది సార్, ప్రశ్న నీదే జవాబు నీదే అంతా నీదే అని అందరూ ఉంటారు సార్. అప్పుడు నాకు ఒక రకమైన అద్భుతమైన ఆనందం కలిగిందండి నిజంగాను. అంటే అప్పుడు నేను అప్పుడు అనుకున్నాను ఓకే ఇప్పుడు వీళ్ళు వేసే ప్రశ్నలు నాయే జవాబులు నేనే అందిస్తానే నేనే అంత అనుకుని అప్పుడు ఏం చేశానంటే కూర్చుని అలా నా బాధలు అన్నింటిలో కూడా ఇష్టంగా అనిపించాను అనమాట. ఇష్టంగా అనిపించిన తర్వాత అప్పుడు ఏమైందంటే 1 మంత్ తిరగకుండా నా మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అండి. ఇంతకీ ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా చాలా మిరాకిల్ గా జరిగింది సార్. అందుకని ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకి ఏమైందంటే థైరాయిడ్ ఉంది సార్. తనకి థైరాయిడ్ ఉంటే డాక్టర్స్ మా ఇంటి దగ్గరికి ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆయన పాలిక అది పెట్టుకెళ్తారండి నా దగ్గర. ఇలాగ మా మిస్సెస్ అప్పుడు మా అన్నయ్య అది అదే మదర్కి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టారంట మరి మరి చూసుకో మరి అని అన్నారండి. థైరాయిడ్ ఉంటే అప్పుడు థైరాయిడ్ వ్యాధిలో ఉన్నది నేనే, థైరాయిడ్ గ్రంథిలో ఉన్నది నేనే. అంటే మరి థైరాయిడ్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు సార్. అంటే కొంతమంది లావుగా అయ్యే థైరాయిడ్ సన్నంగా అయ్యే థైరాయిడ్ రెండు ఉంటాయి. అయితే ఇది మా మిస్సెస్ ఏమో సన్నంగా ఉండే థైరాయిడ్ అనమాట. అయితే అప్పుడు నేను అనుకున్నాను అంటే ఇద్దరం కలిసినప్పుడు కూడా నేను ఏమనుకున్నాను అంటే మై డేర్ థైరాయిడ్ ఎనర్జీ నువ్వు నీలో ఉన్న దైవం ఉంది అదే నువ్వు ఆ దైవం దగ్గర మనం తీసుకెళ్ళి అని చెప్పి నేను అనుకున్నాను సార్. నేను తర్వాత మా మిస్సెస్ నేను కలిసినప్పుడు కూడా ఏమనుకున్నాను అంటే నేను మనసులో ఏమనుకున్నాను అంటే నేను అదే నేను ఈ అంతలో ఉన్న దైవం నాకు కావాలి, మా కలయిక ద్వారా ఉన్న కలయికలో ఉన్న దైవం నాకు కావాలి, కలిసిది నేనే విడిపోయేది నేనే దూరంగా ఉన్నది నేనే అనుకున్నాను సార్. తర్వాత మా మిస్సెస్ నేను కలవాలి అనుకున్నప్పుడు ఏమనుకుంటే నేను కలుస్తాను లేదు న్యూట్రల్ అనుకునేవాడిని యాక్చువల్గా. ప్రతిసారి కూడా నేను ఇలాగ అనుకునేవాడినండి. అంటే అంటే ఇప్పుడు మా మిస్సెస్ మీద ఎప్పుడైనా నాకు ఒక రకమైన అంటే ఇష్ట భావన బాగా ఇష్ట భావన కలిగింది అనుకోండి, అంటే అప్పుడు అనిపించింది సార్ మీరు ప్రతిదీ కూడా సృష్టిలో 33 33 33 ఉంటది, మంచి చెడు న్యూట్రల్ అలాగే ఇష్టం ఇష్టం న్యూట్రల్ 3 3 ఉండాలి అని మీరు అన్నారు సార్. అంటే అప్పుడు అంటే మనం 3 3 ఉండాలి కదా, ఇది అయితే 100% లోకి వెళ్ళిపోయింది, ఇది ఇష్టం అనే భావన 100% వెళ్ళిపోయిన తర్వాత దీని వల్ల ఏదోటి అవ్వచ్చు, సో దీన్ని అయిష్టాన్ని కూడా కాకేద్దాం న్యూట్రల్ కూడా కాకేద్దాం అనుకుంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే మై డియర్ అయిష్టం నువ్వు కూడా రా అంటే మా మిస్సెస్ ఇప్పుడు మా మిస్సెస్ చేసుకున్న పనిలో ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు అయిష్టం ఉండొచ్చు, అనుకునే విషయాలు నాకు మనకు నచ్చిన విషయాలు చేస్తే అయిష్టం సార్, నచ్చిన విషయాలు చేస్తే ఇష్టమే కదా సార్. అలాగా అంటే ఆ సమయంలో అప్పుడు మేడం 33% ఇష్టం బాగుండి ఉండాలి, 33% ఇష్టం ఉండాలి, 33% న్యూట్రల్ ఉండాలి అనుకుని ఆ 3 బ్యాలెన్స్ అయిన తర్వాత అప్పుడు ఓకే అని అనుకున్నాక అప్పుడు నేను మా మిస్సెస్ తో కలవడం జరిగిస్తాను నేను. అంతేగాని అదే ఏదైనా ఫీలింగ్ కలిగిన నా ఫీలింగ్ ముందు ఇష్టంగా అనుభవించి ఆ 3 బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మా మిస్సెస్ తో కలవడం గానీ మా మిస్సెస్ తో గొడవ పడాలన్నా కూడా నేను అలాగే పెడి ఉంటాను. ఏదైనా అంటే ఇప్పుడు పెళ్లైన కొత్తలో అదిగో మీ అమ్మగారు అలా పెట్టలేదు, లేకపోతే మా నాన్న మీకు ఆషాఢ మాసంలో ఎందుకంత చదివించాడు, మీ అమ్మమ్మ మీకు కనీసం 500 రూపాయలు చీర తీయలేదు అని చెప్పి ఇలాగ ఉంటాయి కదా సార్ కుటుంబంలో, ఇలాగ రకరకాల పెళ్లైన కొత్తలు అలాగ ఇలాగని ఉండిస్తారు. మా మిస్సెస్ ఎలాగన్నప్పుడు కూడా నేను ఏం చేసామంటే 3 ముందు ఏదైనా ఇప్పుడు నాకు ఆపోజిట్ ఇప్పుడు మనం ఒకటి అంటాం ఇంకోటి అంటారని అన్నప్పుడు ఇప్పుడు దాన్ని ఆపోజిట్ చేసుకుని ఓకే నువ్వు ఉండు అని చెప్పి 33 33 33 అనుకుని 3 బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు ఆ సమయంలో ఏ మాట మాట్లాడాలో అప్పుడు ఆ మాటలు మాట్లాడను, ఖచ్చితంగా ఇదే మాట్లాడానని మాత్రం నేను ఇప్పుడు ఫిక్స్ అవ్వలేదు సార్, జస్ట్ ఓపెన్ మైండెడ్గా ఉంటాం ఇలా అనుకుంటాం చేయడం సార్. అదే సార్ అలాగే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ మా మిస్సెస్ కూడా 2వది కూడా ఇప్పుడు అదే ప్రెగ్నెంట్ సార్, కన్ఫర్మ్ అయింది సార్. అదే సార్
సూపర్.
మొత్తం జరిగిందంతా కూడా అంటే వాస్తు బాగోలేదు అన్న ఇంట్లోనే మొత్తం మాకు జరిగిన రిజల్ట్స్ అన్ని వచ్చినాయి కూడా అన్నింటిని కూడా అదే జరిగింది సార్. అదే సార్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒకసారి చెప్పారు సార్ నేను నాకు అలైన్మెంట్ అయింది కూడా ఒక పాత అదే వాస్తు బాగోలేని ఇంట్లోనే అయింది నాకు కూడా అని మీరు నాకు చెప్పారు సార్. నిజంగా అది కూడా నేను ఇన్స్పిరేషన్ గానే తీసుకున్నాను సార్ సార్కి, అంటే సార్లు ఉన్నది పరమాత్మ స్వరూపం అలా ఉన్నది పరమాత్మ స్వరూపం అయినప్పుడు సార్లకు కుదిరింది మనకి ఎందుకు కుదరదని నాకు అనిపించింది సార్. నాకు మరి అది అప్పుడు తర్వాత అప్పుడు కాన్ఫిడెన్స్ ఏమో అని అనిపించింది అండి. అప్పుడు మళ్ళీ 33 చేసుకున్నాను సార్, 33% కాన్ఫిడెన్స్, 33% కాన్ఫిడెన్స్ లేదు, 33% న్యూట్రల్ అనుకున్నాను సార్ అప్పుడు.
అది సూపర్ సూపర్. జయించడం అంటే ఇదే, జ్యోతిష్యాన్ని వాస్తవం జయించడం అంటే ఇదే. అది సాధ్యం కాదు అన్న వాటిని కూడా ప్రేమతో అంగీకరించి సాధన చేసి వాటిని ఒప్పించి వాటిని అధిగమించడం కదా, గౌరవంతో వాటిని అధిగమించడం పూర్తిగా తెలుసుకొని ప్రేమతత్వంతో అధిగమిస్తే అది జయించడం లాగంటది.
చాలా అంటే పూజ చేయించాలంటే అంటే అలాగనే నాకు అట్ల మీద జాస్ట్ భావన కానీ ఏ భావన లేదు సార్, జస్ట్ ఉన్నది అంతా గౌరవమే తప్ప ప్రేమ తప్ప. ఇప్పుడు ఎవరైనా మా మిస్సెస్ నేను ఆ పూజలు చేస్తాను ఈ పూజలు చేస్తాను అంట అనుకోండి, నువ్వు చేసుకో నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు, ఎందుకంటే పాలకేంద్రం నాకు కుదరదు, నువ్వు ఏ పూజలు చేసుకుంటూ చేసుకో, నువ్వు ఎటువంటి ఎంత డబ్బు అవసరమైనా నేను ఇస్తాను, నాకు ఇబ్బంది ఏమి లేదు, ఉపవాసాలు ఉంటానంటావు నువ్వు ఉండు, ఏది చేసినా సరే నేను మా మిస్సెస్ కూడా ఒకటే చెప్పాను ఆ దేవుడికి పరమాత్మ స్వరూపంగా భావించి చేయి, అంతేగాని ఏదో మొక్కుబడిగా శ్రావణ మాసం వచ్చింది మంగళవారాలు వచ్చినాయి శుక్రవారాలు వచ్చినాయి ఏదో పొసిపాయలు శనగలు చేతిలో పెట్టాలని కాదు, అది కూడా ఒక పరమాత్మ స్వరూపంగా ఒక దివ్యమైన భావనగా చెయ్యి, ఏది చేసినా మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో చెయ్యి అని చెప్పాను సార్ నేను. అంతేగాని చెయ్యొద్దు అని నేను చెప్పలేదు, చేయమని అని చెప్పలేదు, నువ్వు చేసిన మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో మాత్రం చెయ్యని మాత్రం చెప్పాను సార్ నేను. అదే సార్
సూపర్.
ఆ తర్వాత మొత్తం అంటే ఎవరో సాధించలేదు నేను సాధించానేమో అని కాదు కానీ సార్ చాలా ఆనందం అయితే చాలా ఆనందం వచ్చింది సార్ నాకు అప్పుడు. అదే సార్ నెక్స్ట్ అదే డిమానిటైజేషన్ టైంలో సార్ ఇప్పుడు 500 1000 నోట్ల ఖైతాలు ఉన్నాయి కదా సార్, అప్పుడు నరేంద్ర మోదీ గారు రద్దు చేశారండి. ఇప్పుడు రద్దు చేసిన తర్వాత అప్పుడు యాక్చువల్ గా నేను ఆ టైంలో పాలకేంద్రంలో ఉన్నాను సార్, సాయంత్రం ఇప్పుడు అనౌన్స్మెంట్ జరిగింది, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారండి ఇలాగ నరేంద్ర మోదీ 500 1000 ఖైతాలు రద్దు చేశారని చెప్పి. రద్దు చేశారంటే ఆ రోజు నేను పెరగాటలో ఉన్నాడు, నిజంగా యాక్చువల్ గా నాకు అది 500 1000 కేతలు రద్దు చేస్తే దాని యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా నాకు అసలు తెలియదు సార్. అసలు అంటే అంటే ఇంత కష్టతరంగా ఉంటదా అని నాకు నిజంగా అసలు ఏమి నాకు ఏ ఆలోచన లేదు సార్. అయితే నేను నాకు పాల్ పేమెంట్ లో మాకు హెరిటేజ్ జెర్సీ డైరీ పాల్ పేమెంట్ ఏమవుతుంది అంటే అండి మాకు బ్యాంక్ అకౌంట్ లో వేస్తారండి. మేము ఎక్కడి నుంచి తెచ్చి మేము రైతులకి ఇస్తుంటామండి. ఇస్తుంటే అప్పుడు ఏమైందంటే ఒక మాకు నెల 15 రోజులకి వచ్చి 1 లక్ష 1.5 లక్షల పేమెంట్ పడుతుంది అండి. అది యాక్చువల్ గా నవంబర్ టైంలో ఈయన రద్దు చేసిన టైంలో అందువల్ల మరి అంటే ఆ టైంలో కొంచెం పాలు ఎక్కువ కొంటాం అని కూడా పేమెంట్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తే మేము వెళ్ళి బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం అన్ని తెచ్చుకోవడం అక్కడ పంచిపెడతాం అది జరుగుతుంది. కానీ ఒకసారి రద్దు చేసేటప్పటికి నా దగ్గర ఆ ముందు రోజు నేను 1 లక్ష రూపాయలు పేమెంట్ అంటే ఆ ముందు రోజు 11వ తారీఖున 12వ తారీఖున రద్దు చేశారు. నా ముందు రోజే 1 లక్ష రూపాయలు పేమెంట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అండి. పెట్టుకుంటే 15వ తారీఖు వచ్చేసింది. వచ్చేస్తే అప్పుడు అబ్బాయి మాకు వద్దండి మాకు వద్దని రైతులు అందరూ అన్నారు. రైతులు అందరూ అంటే అండి మరి నా దగ్గర ఉన్నది 500 కాగితాలు 1000 కాగితాలు ఉన్నాయి. ఈ మీకు ఇష్టమైతే పరిస్థితులండి లేకపోతే వదిలేయండి ఎలాగైనా ఇబ్బంది లేదు అని అన్నాడు. అంటే నువ్వు ముందు ఒక రైతు ఏమో ఆపోజ్ చేశారు. ఆపోజ్ చేసిన తర్వాత అప్పుడు నేనేమనుకున్నానంటే ఇలా పెట్టుకెళ్తారు న్యూట్రల్ అని చెప్పి అనుకున్నానండి. అంటే ఓకే ఇలా 500 కాగితాలు 1000 కాగితాలు రద్దు చేసిన 500 కాగితాలు పెట్టుకెళ్తారు న్యూట్రల్ అని అనుకున్నానండి. అనుకున్న తర్వాత సరే సార్ మూడిట్లో చూసి చేసుకుని అలా ఉన్నాను. సరే అయితే ఇచ్చిండి అయితే మేము ఇది ఎలా సర్దుబాటు చేసుకుంటే ఇలా మాకు ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ వరి పంట ఎక్కువ సార్. మాకు ఇక్కడ వరి పంట మన ఇక్కడ పెస్టిసైడ్స్ ఇక్కడ యూరియా కంపెనీలు అది యూరియా కొట్టులు అది ఇచ్చేస్తామండి ఇచ్చేయండి అని చెప్పి పెట్టుకెళ్లి వాళ్ళకి అంటే వాళ్ళ బాకీ కూడా తగ్గుద్ది కదా అని చెప్పి కొంతమంది అలా ఇచ్చేసారు. కొంతమంది ఏమో బ్యాంకుల్లోనూ అప్పు తెచ్చుకుంటారు సార్ లోన్ అవి తెచ్చుకుంటే అలా కొంతమంది అలా కట్టేసుకున్నారు అయిపోయింది. ఇప్పుడు మరి ఇప్పుడు ఓ పేమెంట్ అయిపోయింది రెండో పేమెంట్ కి మరి డబ్బులు ఎలాగా అని నేను ఆలోచన పడినప్పుడు అప్పుడు నేను అనుకున్నాంటే ఇప్పుడు బ్యాంక్ అప్పుడు ఇంటికడే చేసుకున్నాను సార్ ఇలాగా బ్యాంకుల్లోనూ బ్యాంకు సిస్టమ్ బ్యాంకు యొక్క వ్యవస్థలోనూ ఉన్నది నేనే బ్యాంకు లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ నేనే బ్యాంకు లో ఉన్న క్యాష్ నేనే అంతా నేనే అంతా పరమాత్మ స్వరూపమని చెప్పి నాకు అనిపించింది. అంత నేనే అయినప్పుడు ఇంకా సమస్య ఉంది ఓకే అంత నేనే అని చెప్పి అనుకుని నేనేం చేశానంటే మాకు ఒక రైతు జున్నుపాలు ఇచ్చారండి. జున్నుపాలు ఇచ్చాను అందులోను ఒక కుమార్ అని చెప్పి ఇంచుమించు నా ఏజ్ ఉంటదండి ఆయనది ఉంటే మా అమ్మగారు నేను వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిని చూడగానే ఒరే మా రిలేటివ్స్ అమ్మాయి ఒక అమ్మాయి అన్నాడు. అరే ఆ అమ్మాయికి అడుగుదాం అబ్బాయి మన క్యాస్ట్ ఏమో అడుగు సంబంధం అడుగుదాం అని అందండి మా అమ్మగారు. ఊరికే అది బాగుంటది ఏంటంటే అడగరా అంటే ఈ జరగడానికి గొడవ ఒక నెల ముందు 1 లక్ష రూపాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాం కదండి అప్పుడు అన్నమాట. అంటే అప్పుడు నేను అడిగాను సార్ మీది ఏ ఊరు అంటే వైజాగ్ అండి అన్నాను. వైజాగ్ నాకు ఏంటి అలా అలాగే మాటలు కదిపి మీది ఏంటంటే క్యాస్ట్ అయింది అంటే అప్పుడు వేరే క్యాస్ట్ మా క్యాస్ట్ కాదండి అది. అయితే అప్పుడు ఆయన ఫ్రెండ్లీగా అయిపోవడం వల్ల ఏమైందంటే ఫోన్ నెంబర్ ఇచ్చాడండి. ఫోన్ నెంబర్ ఇస్తున్నప్పుడు ఎప్పుడు ఎలాగా అనుకుంటే అప్పుడు మా ఒక రైతు నాకు జున్పాలు తెచ్చి ఇచ్చారండి. జున్పాలు ఇస్తే ఫోన్ చేసి అంటే కుమార్ గారు ఇలా జున్పాలు ఇచ్చారు మీకు ఉండికిన ఉద్దేశం ఏమైనా ఉందా తెమ్మంటారా అని అడిగాను. ఇవ్వండి బాబు మాకు అసలు దొరకండి ఇవ్వండి అంటే అప్పుడు పెట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట. పెట్టుకెళ్ళి ఇచ్చాను ఏం కుమార్ గారు ఇలాగా మా పేమెంట్ కొంచెం ఇబ్బంది అవుతుందండి మరి ఏం చేయమంటారంటే అప్పుడు ఏమైనా పర్లేదు అంటే కంగారు పడకండి నేను చూస్తాను అండి అని అన్నారండి. అన్నాక అప్పుడు తర్వాత ఆయనే ఫోన్ చేసి సాయంత్రం రోజు ఇక్కడ 2000 తప్ప ఎక్కువచ్చి వరకు సార్ ఇక్కడ మాకు ఒక అకౌంట్ కి ఉన్న మనిషికి 2000 అది ఉదయం లైన్ లో నుంచి ఉంటే మధ్యాహ్నానికి సాయంత్రానికి డబ్బులు వచ్చేయండి. అలాంటి టైంలో నాకు మొత్తం ఇలాగా మొత్తం ఈ సృష్టి అంతా నేనే ఉన్నది నేనే పరమాత్మ స్వరూపం అంత నేనే అంత నేనే అంతానా అనుకున్నా ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు ఇలా అనుకున్నాను 33% ఇలా డబ్బులు ఇస్తారో ఎవరో న్యూట్రల్ అని అనుకునేవాడి. అంటే నాకు కొత్త 500 కాగితాలు దొరుకుతాయి దొరకవు న్యూట్రల్ అని అనుకునేవాడి. అప్పుడు ఆయన ఒక రోజు సాయంత్రం 5 ఫోన్ చేసి సురేష్ గారు మీరు అర్జెంట్ గా ఒక అరగంటలో మీరు బ్యాంక్ దగ్గరకు వచ్చారంటే మీకు ఒక 10000 15000 ఇస్తానండి అన్నది అని అప్పుడు వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు 15000 ఇచ్చాడు అనమాట. అలాగా ఏం చేసేవాడు అంటే వారానికి మీకు ఒకసారి రోజుకు 2000 అండి వారానికి 14000 మీకు 15000 చొప్పున ఇస్తాను మీకు అప్పుడు మీకు ఇబ్బంది ఉండదండి మీ పేమెంట్ కి 15 15 30 అవుతుందండి అని చెప్పాడు అనమాట. అప్పుడు నేను అప్పుడు ఆయన సలహా ఇచ్చాడంటే అండి మీది అకౌంట్ కూడా క్రియేట్ చేసేసుకోండి. యాక్చువల్ గా ఆ టైంలో కొత్త అకౌంట్ ఎవరికి క్రియేట్ చేయలేదు సార్ ఉన్న అకౌంట్లకి సర్దుబాటు చేసే తప్ప కొత్త అకౌంట్ ఎవరికి ఇవ్వలేదండి. అలాంటిది నాకు కొత్త అకౌంట్ క్రియేట్ చేసి నాకు 15000 మా అమ్మగారు 15000 అతను మొత్తానికి 30 36000 వచ్చేసారు అమ్మ. అతను మళ్ళీ సలహా ఏమి ఇచ్చారంటే అండి మీకు ఇంకెక్కడైనా బ్యాంక్ అకౌంట్ ఉందంటే మెండపేట యూనియన్ బ్యాంక్ ఉంది సార్ నాకు అకౌంట్ అన్నాను మా అమ్మగారికి ఉందండి. ఉంటదంటే అప్పుడు అయితే ఆ అకౌంట్ లో కూడా మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు యాప్ వచ్చింది సార్, ఆంధ్ర బ్యాంక్ యాప్ ఉంది సార్, నాది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఓపెన్ చేయండి అని చెప్పి ఆయన ఆయన మొబైల్ నా మొబైల్ అసలు ఆ యాప్ ఎలా ఉపయోగించాలి నాకు తెలియదు అంటే ఆయనే నా దాంట్లో యాప్ వేసి దానికి పాస్వర్డ్ పెట్టి ఈ యాప్ ద్వారా మీరు అకౌంట్ కి ఏ అకౌంట్ కైనా ఇండియాలో ఏ అకౌంట్ కైనా ట్రాన్స్ఫర్ చేసుకొచ్చిన క్యాష్ ఇక్కడ మీది ఎలాగో 1 లక్ష రూపాయలు పడద్దు కాబట్టి 50,000 ఇక్కడ ఉంచి ఇంకో 50,000 బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, అక్కడ అక్కడ 50,000 ఇక్కడ 50 లక్షలు మీ పేమెంట్ సరిపోద్ది అని సలహా ఇచ్చాడు అనమాట. ఎంత ఈజీ ఇచ్చిందంటే ఆయన సార్, నాకు నిజంగా ఎలా చేయాలో కూడా నాకు తెలియదు అండి. జస్ట్ అలాగా వెళ్ళిపో అప్పుడు మామూలుగా అప్పుడు మీరు ఏం చెప్పారంటే ఇలా సరెండర్ అయిపోయి నీకు ఏది వచ్చింది నీకంటే అప్పుడు మీరు ఒకటి చెప్పారు సార్, నీకంటే హైయర్ ఏదైనా సరే సరెండర్ అయిపోయింది మీరు నాకు చెప్పారు సార్. అప్పుడు నా మేడర్ కుమార్ గారు అనేది నేను పూర్తిగా సరెండర్ అయిపోతాను నాకు ఏమి తెలియదు నువ్వే నా దైవం దగ్గర తీసుకెళ్ళని చెప్పి అనుకున్నాను సార్ అనుకుంటాం. ఆయన అప్పుడు మొత్తం నేను చేసేసాడు. చేసిన తర్వాత అప్పుడు మా అమ్మగారు యూనియన్ బ్యాంక్ పాస్బుక్ ఉంటే తీస్తే అది 2010లో సార్, అది మా అమ్మగారు అకౌంట్ ఓపెన్ చేసి అందరూ 2010లో అవుతుందండి. అది అది ఉందో చచ్చిపోయిందో తెలియదు, అది అది రన్నింగ్ లో ఉందో ఏటో తెలియదు మనకి. అప్పుడు అంటే అప్పుడు ఇలా అనుకున్నాను, ఓకే మరి బ్యాంక్ మరి యూనియన్ బ్యాంక్ ఎనర్జీ నీకు నేను సరెండర్ అయిపోతాను, నువ్వే నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళి నీ అంతలో ఉన్న దైవం దగ్గర నన్ను తీసుకెళ్ళని చెప్పి అనుకున్నాను. అనుకున్నాను వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. ఆ బ్యాంక్ లోన్ గోల్డ్ లోన్స్ ఇస్తారు కదా సార్, ఆయన వాళ్ళ పేరు ఏదో ఉంటారు సార్, వాళ్ళ పేరు మర్చిపోయాను. వాళ్ళ అందులో బ్యాంక్ లో పనిచేసి గోల్డ్ లోన్ చేసే పెత్తనం నాకు మా ఊరు అతను అనమాట. అతను నేను అన్నయ్య అని పిలుస్తాను అండి. అయితే అన్నయ్య మరి ఇలా బ్యాంక్ అకౌంట్ ఉందంటే ఇప్పుడు కొత్త అకౌంట్ చేయట్లేదు సార్, ఓ పని చేయచ్చు బుక్ నా దగ్గర నుంచి నేను సాయంత్రం ఇంటికి వచ్చేసి నీకు చెప్తాను లేరు అని చెప్పి అతని దగ్గర నుంచి చేసుకున్నాడు అండి. ఉంచేసుకుంటే అతను ఇంతకే నేను మా అమ్మగారు అప్పుడు మినిమం బ్యాలెన్స్ ఉంచాలి కదా అని చెప్పి అది 100 రూపాయలు ఉంచేసారటండి. అప్పుడు 500 ఎంత మా నాన్నగారు ఉన్న టైం నుంచి అయితే అదేమైందండి డిమానిటైజేషన్ టైమ్ లో అదే 3,500 అయిందండి. అది అది వడ్డీలు వడ్డీలు అలా మరి ఏమైంది మాకు తెలియదు కానీ 3,500 అందులో 100 మీ దాంట్లో 3,500 ఉంది అంత అన్నాడు. అంత ఉందనుకుని సరే అయితే అని చెప్పి అప్పుడు ఏం చేసామంటే అనయ్య అకౌంట్ బతికేసింది అంటే బతికేసింది అనయ్య మరి ఇలాగ డబ్బులు అకౌంట్ ఇబ్బందిగా ఉందనయ్య మరి కొత్త అకౌంట్ అంటే ఎవరు ఓపెన్ చేయట్లేదురా అంటే సరే ఓపెన్ చేసి నేను కాగితాలను ఫిల్అప్ చేసి ఇచ్చి నేను చేంజ్ చేస్తాను అని చెప్పి మా ఊరు చేంజ్ చేశాను. మా అన్నయ్య అదే నేను అన్నయ్య అన్న అతను చేంజ్ చేశారండి. చేంజ్ చేస్తాను అప్పుడు అతను కూడా ఇలాగ అనుకున్నాను మేడియర్ అతని పేరు సతీష్ అండి, మేడియర్ సతీష్ అన్నయ్య అనేది నేను పూర్తిగా సరెండర్ అయిపోతాను నువ్వేనా దైవం దగ్గర తీసుకెళ్ళని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత ఏమో ఓకే సతీష్ అన్నయ్యలో ఉన్నది నేనే ఆ దైవం ఉంది నాలో ఉంది దైవం ఉంది నాకు అంత అవసరం పరమాత్మ అంత సృష్టిలో అంతా నేనే పరమాత్మ స్వరూపం అని చెప్పి అనిపించింది అండి. అనిపిస్తే అప్పుడు అంతే సతీష్ అన్న అతను బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ అప్పుడు నేను ఏం చేసాను ఇక్కడ నుంచి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాడు. మా అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య ఇలాగ డబ్బులు కొత్త రారా అని వాడింది కరెక్ట్గా లేకపోతే 1 గంటకి రా లేకపోతే 2 గంటకి లేకపోతే 10 గంటకి రాని వాడింది ఆ టైంకి వెళ్తాం డబ్బులు తీసుకోవడం. నిజంగా చాలా మంది ఎలా మరి ఎవరు ఎలా ఇబ్బంది పడ్డారో నాకు తెలియదు కానీ సార్ మేమైతే మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు సార్. ఎందుకంటే అంతా నేనే వాళ్ళకి పూర్తిగా సరెండర్ మోడ్ లో ఉండిపోను సార్, అలా ఏం చేసినా సరే ఏం చెప్పినా సరే ఓకే అని అలాగే ఉండండి అలాగ ఆ సరెండర్ మోడ్ లో ఉన్న వల్ల ఇంకా వాళ్ళకి సరెండర్ అయిపోయినా వాళ్ళు ఏం చెప్తే అదే చేసుకోండి నాకు ఇంకా ఓకే మీరే నేను వాళ్ళ ఒక దైవ స్వరూపంగా వాళ్ళ ఒక పరమాత్మ స్వరూపంగా భావించుకోండి ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదే చేసుకోండి సార్ అక్కడ. అది మాత్రం అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు సార్ ఆ టైంలో మాత్రం. కానీ నేను అంటే నేను గొప్ప కాదు కానీ అప్పుడు ఆ టైంలో 33% గొప్ప చెప్పుకోవాలి కదా సార్ మన గురించి మరి అందుకని ఆ టైంలో చాలా నిజంగా ఒక నిజంగా కూడా థ్రిల్లింగ్ గా ఉండేది సార్. నిజంగా ఏంటి మనకి ఎవరికి రాని మనకు వాళ్ళ సాధ్యం అవుతుంది అని మనకు ఒక థ్రిల్లింగ్ గా కూడా ఉండేది సార్ నిజంగా. అది
సాధన బాగా పనిచేస్తుంది అని కూడా ఉంటుంది కదా.
అదే సార్ అదే సార్ ఒక రకమైన ఆనందం సార్ నిజంగా. అప్పుడు ఇది ఈ బ్యాంక్ లో ఉన్నది నేనే, 500 కాగితాలు ఉన్నది నేనే, నరేంద్ర మోదీని నేనే, మొత్తం ప్రపంచాన్ని నేనే, సృష్టి అంతా నేనే అని నాకు ఒక రకమైన ఆనంద భావన ఉంది సార్. అది మాత్రం చాలా మర్చిపోలేను సార్ నిజంగా. అది సార్ నెక్స్ట్ ఏమో సార్ అది మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా రకరకాల ఫుడ్లు అన్ని పెడతారు కదండి ఇంకా సునీళ్ళని అలాగనే మన గ్రూప్లు అన్ని ఉంటాయి కదా సార్. మన గ్రూప్లో అయిన ఉన్నాక ఏమైందంటే పొట్ట బాగా పెరిగిపోయింది సార్. అదే మీరు ఒకసారి అనపత్తి వచ్చినప్పుడు నన్ను చూసిన ఇంటి లావ్ అయిపోయింది మీరు అప్పుడు కూడా అన్నారు సార్ జ్ఞాపకం కదా సార్. పొట్ట బాగా పెరిగిపోయింది. బాగా పెరిగిపోయిన తర్వాత ఏంటి అప్పుడు నాకు అనిపించింది అండి, పెళ్ళైన బట్టలు కూడా అప్పుడే టైట్ అయిపోయినాయండి. ఏంటో మనకి ఇలాగ టైట్ అయిపోయినాయి అప్పుడే అయితే అనుకున్నానా అనుకున్నాక నాకే లావు మనిషి అంత లావుగా అయిపోయినట్టు అని అనిపించింది అండి. అనిపించి ఓకే లావులో కూడా పరమాత్మ ఉన్నాడు, అందులో కూడా పరమాత్మ. అప్పుడు నేను అనుకున్న మెడియర్ మెడియర్ లావ్ ఎనర్జీ నీకు పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను, అంటే నాకు మెడియర్ కొవ్ ఎనర్జీ మెడియర్ లావ్ ఎనర్జీ నీకు పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను, నువ్వు నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నాకు నువ్వే నన్ను స్వచ్ఛం చేయి, నువ్వే నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళి అని చెప్పి అనుకున్నాను. అనుకుంటే నువ్వే నన్ను నువ్వే నన్ను ప్యూర్ చేయి, నువ్వే నన్ను స్వచ్ఛం చేయి. నువ్వు నేను సన్నగా కావాలనుకోలేదండి, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే లావుగా ఉండాలి సన్నగా, అంటే పొట్ట బాగా పెరిగిపోయాను సార్ నేను, అంటే పొట్ట తగ్గాలి తగ్గకూడదు న్యూట్రల్ అని చెప్పి అనుకున్నాను. అంటే యాక్చువల్ గా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పొట్ట తగ్గాలని ఇంటెన్షన్, కానీ అది అది 100% ఉన్నది 33% పెట్టి 33% పొట్ట పెరగాలి ఉండాలి న్యూట్రల్ అని చెప్పి అలా అనుకున్నాను. అనుకున్నాక ఏమైందంటే అండి, సడన్ గా ఆ రోజు నైట్ జ్వరం వచ్చేసిందండి, ఫుల్ జ్వరం చేత ఏంటి జ్వరం సడన్ గా వచ్చేసావు నాకు ఏంటి అని జ్వరం వచ్చేసావు అని చెప్పి నేను అడిగానండి. అంటే దాని కూడా సరెండర్ అయిపోయాను, మెడియర్ జ్వరం అనేది నేను పూర్తిగా సరెండర్ అవుతాను, నువ్వేం చేస్తా చెయ్యి, నువ్వే నా దైవం దగ్గర తీసుకెళ్ళి నువ్వే నన్ను స్వచ్ఛం చేయి, నువ్వే నన్ను ప్యూర్ చేయని చెప్పి అనుకున్నాను. అనుకుంటే అప్పుడు అప్పుడు జ్వరం అనేది నాతో మాట్లాడుతుంది, అరే నువ్వేం చెప్తావు రాను ఏనా, నువ్వే పొట్ట తగ్గాలా తగ్గకూడదు ఇవ్వాలని చెప్పి నువ్వు అనుకున్నావు, మరి పొట్ట తగ్గడానికి మరి జ్వరం వచ్చిందో అందండి, పొట్ట తగ్గడానికి జ్వరానికి సంబంధం ఏముందని నేను అడిగేదాన్ని. నేనంటే అలాగా అంటావా, సరే అయితే ఇప్పుడు నువ్వు ఎన్ఫోర్స్ చేస్తావు కదా, ఎన్ఫోర్స్ చేసిన తర్వాత దాన్ని పొయ్యి మీద ఏం చేస్తావు అని అడిగింది. నీకెన్ మారుతాను, నీకెన్ ఎలా మారుతుందంటే ఒక అంటే ఒక టెంపరేచర్ ఒక అంటే ఒక సెటైన్ వేడి దానికి అందించినప్పుడు మాత్రమే వెనకోస నీకెన్ మారుతుందా కాదా అని అడిగింది. అవునన్నాను ఇప్పుడు అది సరే అయితే అన్నాను, ఓకే ఆ పక్కన పెట్టాను అన్నాను. ఓకే తర్వాత రెండోది వాటర్ ట్యాంక్ ఉంది, ఇప్పుడు వాటర్ ట్యాంక్ లో నాచ్ పెట్టేసింది, నాచ్ పెట్టేసినప్పుడు వాటర్ ట్యాంక్ లోకి నీళ్లు వెళ్తున్నప్పుడు శుభ్రం చేస్తావా లేదంటే వాటర్ ట్యాంక్ లోకి నీళ్ళు అన్ని ఎంప్టీ చేసేసి అప్పుడు నువ్వు వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తావా, నాచ్ మీద శుభ్రం చేస్తావా అని అడిగింది. అబ్బాయి నీళ్లు ఉన్నప్పుడు ఎలా శుభ్రం చేస్తావు, అది ఎలా కుదురుద్ది, మొత్తం అంతా తీసేసి శుభ్రంగా బ్లీచింగ్ అది చేసి కరిగేసి అప్పుడు మళ్ళీ శుభ్రంగా నీళ్లు పెట్టుకుంటావు అన్నాను. సూపర్ అయితే అంది, ఆ రెండు నీకు అన్వయించుకోండి, నాకు అన్వయించుకోండి. ఇప్పుడు నీకు పొట్ట పెరిగింది పెరిగింది అంటున్నావా, ఇప్పుడు నువ్వు నాకేమిందంటే ఫుడ్ బాగా తగ్గిపోయింది సార్, ఇంకా నాకు జ్వరం వచ్చితే ఫుడ్ తినలేము కదా సార్ మనకి. అప్పుడు అప్పుడు మీరు చెప్తారు సార్, నేను ఆ జాండీస్ వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ కన్నం తినేవ్వండి, దానికి పండగ సీజన్ వచ్చిందని చెప్పి అన్ని పెట్టిన అన్ని స్వీట్లు పెట్టేసానని మీరు చెప్పారు కదా సార్. అప్పుడు నేను అడిగాను, నీకు ఏమన్నా కావాలంటే చెప్పి అది కూడా పెడతాను నేను, నాకు ఏది పెట్టినా పర్లేదు అంటే నాకు ఏమీ వద్దా అందండి. మరి మరి ఏం మరి ఏం తినకపోతే ఎలా వస్తుంది అని అడిగాను. ఒరే నీ పొట్టలో ఆల్రెడీ బోల్డ్ కొవ్వు స్టోర్ అయిపోయి అంటే బోల్డ్ నీకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఎనర్జీ నీ పొట్ట స్టోర్ అయిపోయింది, అది నీకు కొవ్వు కింద కనబడుతుంది. ఇప్పుడు పుష్టోదాహం చెప్తున్నా నెయ్యి కింద మారింది అనపోసాను అన్నాను కదా, ఇప్పుడు ఈ జ్వరం వచ్చిన వేడి ఏం చేస్తుంది అంటే ఆ కొవ్వుని కరిగించి దాని ఎనర్జీ మాలిక్యులర్స్ కింద మార్చి నీకు శరీర డైలీ లైఫ్ కి అవసరమైన క్యాలరీస్ ఏవి ఉన్నాయో ఆ క్యాలరీస్ ని ఈ కొవ్వు ద్వారా అందిస్తాను అని చెప్పిందండి. ఓకే శభాషణ అన్న, మరి 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 క్లీనింగ్ అప్పుడు రెండోది ఏం చెప్పిందంటే నువ్వు ఫుడ్ తినడం మానేసావు అనుకో, తినడం అనేతే లోనన్న కొవ్వు అంత కరుగుద్ది, కరిగి నీకు అవసరమైన క్యాలరీస్ అన్ని కూడా నీ శరీరానికి అవసరమైన క్యాలరీస్ అన్ని అందుతాయి ఆటోమేటిక్, అక్కడ నీకు పొట్ట తగ్గుద్ది. రెండోది ఏమో నీ శరీరంలో శరీరం అంత క్లీనింగ్ అయిపోతుంది మొత్తం, అదే అది జరుగుద్ది. అందుకని నీకు వాటర్ ట్యాంక్ ఉదాహరణ చెప్పాను, అది నువ్వు బయట నుంచి ఫుడ్ అంతా కన్స్యూమ్ చేసేసావు అనుకో, ఇంకెప్పుడు నేను కరిగించేది, ఇంక నీకు మళ్ళీ చిన్న ఫుడ్ ని అరిగించినా నీ కొవ్వునే కరిగించినా రెండు పనులు నాకు బెడ్డన అయిపోతాయి కదా. అంటే నేను ఇప్పుడు నువ్వే కదా అన్నావు వాటర్ ట్యాంక్ నీళ్ళు వస్తున్నప్పుడు శుభ్రం చేయలేని, నువ్వే అన్నప్పుడు నేను మాత్రం ఎలా శుభ్రం చేయగలను అని అంతండి. అంటే కరెక్టే కదా నాకు అనిపించింది. అలా అన్నాక ఒక 3 రోజులు విపరీతమైన జ్వరం సార్ నిజంగా, ఆ జ్వరం అయితే మైడియా జ్వరం నీకు నేను సరెండర్ అయిపోతున్నాను, నువ్వే నన్ను స్వచ్ఛం చేయి, నువ్వు నన్ను ఏం చేస్తావు, నువ్వే నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళి నీ అంతలో దైవం దగ్గర తీసుకెళ్ళి అని చెప్పి అనుకున్నాను సార్. అప్పుడు మరి జ్వరం అనేది నీకు అప్పుడు మీరు అన్నారు కదా సార్, నీకు జ్వరం మనం మామూలుగా ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు అవి తినకూడదు ఇది తినకూడదు అని చెప్పి అంటారు, కానీ దానికి ఏది అవసరం అది పెడితే అది సాటిస్ఫై అవుతుంది అని మీరు అన్నారు కదా సార్. అప్పుడు నేను అదే గుర్తించుకుని నేను మైడియా జ్వరం నీకు ఏమైనా చెప్పు చెప్పు, నీకు ఏమైనా కావాలంటే పెడతాను, స్వీట్లు తింటావా లేకపోతే హోటల్ తింటావా లేకపోతే బిర్యానీ తింటావా ఏం తింటావో చెప్పు అని నేను అన్నాను. నాకు ఏమీ వద్దరు ప్రస్తుతానికి, నువ్వు శుభ్రంగా రిలాక్స్ గా నాతో ఉండి చాలు, ఇంకేం వద్దు అని అందండి అంటే అప్పుడు సరే అని చెప్పి, అంటే ఒక తల్లిని పెట్టిన ఎలా ఏ విధంగా సంరక్షించుకుంటారో అంటే అంటే ఏ విధంగా అంటే చిన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు అలా ఉంటారు. ఇంకా నేను తను ఒక జ్వరాన్ని ఒక బిడ్డ కింద ఊహించుకుని నేను తనతోనే పూర్తిగా ఆలింగనం అయ్యి అంటే తనతోనే కూర్చున్నాను అనమాట. ఇంకా అంటే నాకు తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే, అప్పుడు నేను జ్వరం తన్నానండి, మరి జ్వరం అనేది మరి నాకు క్యాన్సర్ చేసుకోవాలి, మరి నేను రొటీన్ లైఫ్ అది, మరి నాకు శరీర ప్రాపంచిక ధర్మంగా కూడా నేను నిర్వర్తించాలి కదా, మరి మరి క్యాన్సర్ చేసుకోవడానికి మరి నాకు మరి నాకు ఎనర్జీ కావాలంటే నువ్వు జ్వరం కూడా నేను ఎనర్జీ అలా చేసుకుంటాను. మరి మీరు చెప్పారు సార్ నాకు ఏంటంటే, మీకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అంటే అప్పుడు నాకు యాక్సిడెంట్ అవుతే నేను ప్రచారం చేయడం కుదరదు, కాలుతో నువ్వు శరీరంలో జ్వరం ఏదోటి వచ్చి కాలుతో నేను రూమ్ లో 10 రోజులు కూర్చుంటూ కూర్చుంటాను, కానీ ఇలా యాక్సిడెంట్ గీక్సిడెంట్ అవుతా నాకు కుదరదని మీరు అన్నారు సార్. అప్పుడు అప్పుడు నేను దానితో మాట్లాడాను, నేను మీరు అన్నారు సార్, నాకు అప్పుడు అదే జ్ఞాపకం వచ్చిందండి. అప్పుడు అప్పుడు నేను జ్వరం ఎనర్జీతో మాట్లాడాను, మరి జ్వరం మరి నువ్వు ఇలా వస్తా నాకు కుదరదు, క్యాన్సర్టాను నాకు ఇవి నాకు క్యాన్సర్టాను నాకు పర్మిషన్ ఇవి, ఆ 3 గంటలు నన్ను వదిలే, తర్వాత నువ్వు ఈ 3 గంటల యొక్క పవర్ చూపించు, నాకు ఇబ్బంది లేదు, అంతేగాని నన్ను ఈ 3 గంటలు నన్ను నా ధర్మాన్ని నా ప్రాపంచిక ధర్మం ఏదైతే ఉందో ఆ నా కుటుంబాన్ని పోషించడానికి ఏదైతే ఉందో ఆ ధర్మం నన్ను నిర్వర్తించినవి అని దాన్ని నేను పర్మిషన్ అడిగాను. సరేగా నువ్వు అంతగా నా సరెండర్ అవుతున్నప్పుడు నేను ఆ మాత్రం చేయలేనా, సరైతే నా 3 గంటలు నేను ఉన్నా అని చెప్పింది. నిజంగా మీరు నమ్మింది నమ్మను సార్ లేకపోతే లేదు, నిజంగా కరెక్ట్ గా ఉదయం 6 గంటలకి సార్ నిజంగా బాడీ అంతా కూడా కూల్ అయిపోయి సార్, అసలు జ్వరం లేదు సార్, అసలు జ్వరం గానీ ఏమి గానీ నిజంగా జ్వరం వచ్చిందంటే ఎవరు నమ్మరు సార్ నిజంగా. నిజంగా 9 ఇంటి వరకు కూడా ఉండేది కదా సార్ జ్వరం, అసలు 9 ఇంటి వరకు నేను డైరీ అంటే కానీ నీరసం మాత్రం ఉంది సార్, ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు నీరసం ఉంటది కదా సార్, అప్పుడు అప్పుడు మాత్రం నేను కుర్చీలో కూర్చుని ఉండండి అండి, అంటే మామూలుగా అయితే నుంచినే నేను వర్క్ అంతా చేసుకున్నాను, కానీ అలా కుర్చీలో కూర్చుని వర్క్ చేసుకున్నాను సార్ 3 రోజులు కూడా, 3 గంటలు కూడా 9 ఇంటి వరకు జ్వరం సార్. కానీ కరెక్ట్ గా నిజంగా దానికి అలారం ఏదైనా ఉండేదో ఏదో టైం ఏమైనా ఉండేదో ఏదో తెలియదు కానీ సార్, నిజంగా కరెక్ట్ గా 9 గంటలు క్రాసం ఏంటంటే బాడీ అంతా విపరీతమైన హీట్ సార్. నిజంగా మా అమ్మగారు మంచం మీద పడుకున్న వారు నేను కింద పడుకుంటే ఈ వేడి మా అమ్మగారు కొట్టిస్తారు వెళ్ళి, అంత వేడి సార్ నిజంగా, అంత వేడి. ఇంకా ఆ వేడిలోనే నేను నిజంగా విచిత్రం ఏంటంటే సార్ నిజంగాను నాకు ఎంత మొండే ఆసంకాలమైనా సార్ రగ్గు కప్పుకుంటే నాకు నిద్ర పట్టారు సార్, అలాంటిది ఆ సమయంలో కూడా నేను రగ్గు కప్పునే పడుకున్నాను సార్ నిజంగా. ఇంకా వేడి ఇంకా బయటికి ఆ రగ్గు తీసిన వెంటనే నిజంగా గది అంతా వేడైపోయి సార్, అంత వేడి సార్ నిజంగా. ఆ వేడిని నేను అలాగ ఓకే నేను సరెండర్ అయిపోతున్నాను, నువ్వు నీ అంతలో ఉన్న దైవం దగ్గర నేను తీసుకెళ్ళి నువ్వు నేను ప్యూర్ చేసే అని చెప్పి దాంతో అలా ఉన్నాను సార్. నేను కరెక్ట్ గా 9 అయిపోయి సార్, మళ్ళీ నువ్వు మళ్ళీ 1 గంట ఆ టైంకి బ్రేక్ ఇచ్చి సార్, నాకు మళ్ళీ మరి ఏదో లంచ్ బ్రేక్ ఉండేది బ్రేక్ ఇచ్చేది ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ సార్ నాకు. ఆ టైంలో నేను ఎనా మా అమ్మగారు వాళ్ళు వచ్చి ఎవరు ఎనా తింటావా అనేవారు, అమ్మ నాకు ఏం వద్దమ్మా అసలు ఏం వద్దని వండండి అంటే ఆలకున్న భయాలు ఆలకుంటాయి కదా, జ్వరం వచ్చింది ఇదేం తినట్లేదు ఇదేం చేసిన చేయించుకుంటలేదు టాబ్లెట్ చేయించుకుంటలేదు అని చెప్పి అనివారండి. అయితే ఈ లోపు మా మిస్సెస్ ఫోన్ చేసి మీరు టాబ్లెట్లు వేసుకుంటలేదు ఇంజక్షన్ చేయించుకుంటలేదు మీరేమో ఇలాగైతే ఎలాగా నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఇలాగ వచ్చేస్తుంది అని అనేదండి. అప్పుడు నేను మనసులో అనుకున్నాను మేడియర్ టాబ్లెట్ అనేది నిన్ను నేను ద్వేషించడం కాదు, నీ మీద నాకు సృష్టిలో చాలా గౌరవం ఉంది, నేను ఇప్పటి వరకు ఈ సాధన వరకు వచ్చానంటే బ్రతకడానికి కారణం నువ్వే మెడిసిన్ ఎనర్జీ, నిజంగా నువ్వు లేకపోతే నేను ఇన్ని రోజులు ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఎలా డీల్ చేసుకోవాలని తెలియని సమయంలో నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు నువ్వు నాకు, కానీ నేను తట్టుకోలేను నేను వేసుకోవాలి అనుకుంటే మాత్రం నిన్న నిరభ్యంతరంగా నేను స్వీకరిస్తాను, నాకు ఎటువంటి నీచంగా నేను చూసే భావన చులకన భావన నాలో లేదు, కానీ నిన్ను నేను ఎంతో మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను, నేను ఎంతో మంది నువ్వు జీవనోపాధిని కలిగిస్తాం, ఎన్నో ప్రాణాలను నేను నిలబెడుతున్నావు ఒక రోజు మొత్తంలో నువ్వు అలాంటిది నేను చులకన భావంతో నేను చూడను, నీలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, నువ్వు కూడా పరమాత్మ స్వరూపమే కదా, సో అందువల్ల నాకు అవసరం అయితే నేను తట్టుకోలేను అనుకునేను అనుకుంటే ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను, నేను అలాగనే నేను ద్వేషించను, కానీ నీ సహాయం మాత్రం నాకు అవసరం, మెడియల్ మెడిసిన్ అనేది సహాయం నాకు అందించు అని చెప్పి అనుకున్నాను సార్. అప్పుడు మా మిస్సెస్ తో కూడా ఇలాగే చెప్పాను, ప్రస్తుతానికి నేను జ్వరాన్ని తట్టుకోగలుగుతున్నాను, నాకు అప్పుడు నెక్స్ట్ మా మిస్సెస్ క్యారెక్టర్ కూడా నేను కలుపుకున్నాను సార్. ఎందుకంటే ఆడుకున్న భయాలు ఆడుకుంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటది, పెళ్లి ఇలాగ కుటుంబం అని పిల్లలు అని ఇలా ఉన్నప్పుడు ఒక బాధ్యత ఉంటాయి కదా సార్. అప్పుడు ఓకే మెడియర్ మెడియర్ బ్యారీ ఎనర్జీ నేను నాలో ఇలాగ ఇలా నేను ఇలాగ న్యూ ఎనర్జీలో ఉండి మెడిసిన్ అంటే నాలోని మెడిసిన్ పుట్టించి దాని ద్వారా నేను దైవం దగ్గర చేరాలని ఒక సాధనలో నేనున్నాను. సో నువ్వు ఏమో బాహ్యం ద్వారా మెడిసిన్ వేసుకుంటేనే నీకు తగ్గుద్ది అని చెప్పి భావన నువ్వున్నావు, నీది కూడా పెర్ఫెక్ట్, నీది కూడా కరెక్టే, నీది 33% కరెక్ట్, నాది 33% కరెక్ట్, 33% న్యూట్రల్ అని చెప్పి అనుకున్నాను సార్. ఓకే, నీలోనున్నది దైవం ఉంది, నాలోనున్న దైవం ఉంది, నువ్వు నేను నీకు పూర్తిగా సరెండర్ అయిపోతాను, నువ్వే నన్ను స్వచ్ఛం చేయి అని చెప్పి అనుకున్నాను సార్. అనుకున్నాక అలా అనుకున్నాక అనుకున్నాక అలా సాధన చేస్తున్నప్పుడు నాకు సడన్ గా ఒక్కసారి కోపం సడన్ గా కోపం వచ్చి నేను ఉన్నదే జ్వరంలో ఉండి నేను దానితో ఉన్నాను, నాకు నువ్వు నన్ను తీసుకొచ్చా ఇంకా అని చెప్పి ఫోన్ కోపంగా అంటే ఆ సమయంలో కోపం చేసి తిట్టేసి ఫోన్ పెట్టేసాను సార్. ఫోన్ పెట్టేస్తే సరే అండి అయితే ఇంకా మీకు నచ్చింది మీరు చేయండి, నేను చెప్పిన మాట మీరు వింటారు కదా అని చెప్పి అనేసి ఫోన్ పెట్టేసింది తను కూడా. అనుకుంటే అంటే ఆ సమయంలో కోపం అవసరమో సార్, మరి అంటే నా మీద కోపం వస్తేనే కదా సార్ తనకి, అప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటదని చెప్పి ఆ పరమాత్మ అలా సృష్టించడే మా కోపం అక్కడ. అయితే అక్కడ తను ఫోన్ పెట్టేసింది, ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ 3 రోజులు కూడా ఆ జ్వరంతోనే ఇంకా అలాగే ఉన్నాను సార్. ఉదయం 3 గంటలు 6 to 9 సాయంత్రం 6 to 9 నాకు ఏ పనికి ఇబ్బంది లేకుండా చేసింది సార్. కానీ నేను 3 రోజు మాత్రం నీరసం తట్టుకోలేక ఏం చేశానంటే కొబ్బరి బొండాలు మాత్రం తాగాను సార్. ఇంకా నేను చెప్పాను అప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను నీరసాన్ని నేను అనుసు అంటే సరే అయితే నీకు ఏది కావాలో తీసుకుని నీకు ఏది ఫుడ్ తీసుకోవాలంటే ఈ లిక్విడ్ తీసుకో అని చెప్పి అందేసండి జ్వరం మాన. మరి నేను ఎలాగ మరి ప్రాపంచకం వర్క్ చేసుకోవాలి, దానికి మీ ఎనర్జీ అవసరం అవుతుంది, నువ్వేమో నేను ఏమి తీసుకుంటాను అంటే అప్పుడు సరే అయితే కొబ్బరి బొండాలు తీసుకుంటే 3 రోజు సాయంత్రం 4 గంటలకి 3 కొబ్బరి బొండాలు మాత్రం తాగాను సార్ నేను. తాగిన తర్వాత అప్పుడు మొత్తం బాడీ అంతా కూడా అప్పుడు మళ్ళీ 4 రోజులు వచ్చేటప్పటికి అప్పుడు అంతే 10 అయ్యేటప్పటికి మళ్ళీ జ్వరం వచ్చేసింది. అరే నేను ఇంకొక గంట సేపు ఉంటానరా, తర్వాత నువ్వు లేచిన తర్వాత వేడి వేడిగా టీ తాగి తలని స్నానం చేసే నువ్వు ఇంకేం చెయ్యొద్దు అని చెప్పింది. మరి ఈ రోజు భోజనం చేయనా చెయ్యొద్దా అని అడిగితే నువ్వు నిరభ్యంతరంగా నీకు ఏం తినాలంటే అన్ని తినే నీకు అడ్డేం లేదు అన్నాడు. అంటే సరే కరెక్ట్ గా 9 ఇంటికి మళ్ళీ క్యాంప్ అయిపోయిందని అలా కూర్చున్నాను, జ్వరం వచ్చేసింది పడుకున్నాను. అదేంట మా అమ్మగారికి చెప్పానండి, అమ్మ కరెక్ట్ గా 10-5 నిమిషాలకు నాకు టీ తెచ్చి ఇవ్వమ్మా అని చెప్పాను. అదేంట్రా అంద అంతేనమ్మా అది అలాగే చెయ్యన్నాను. కరెక్ట్ గా 10 అయ్యేటప్పటికి నాకు బాడీలో ఉన్న హీట్ అంతా తీగిపోయింది సార్. తీగిపోయిన తర్వాత టీ తాగాను, ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నప్పుడు మొత్తం బాడీ అంతా చల్లబడిపోయిందండి. ఇది తలమ స్నానం చేసిన 10:30 to 11 అయ్యేటప్పటికి బాడీ అంతా పోదా సార్ నిజంగా సార్. ఇంకా 1,000 ఏనుగులు బలం వచ్చినట్టు చాలా ఫ్రెష్ గా చాలా హెల్దీగా అనిపించింది సార్ నిజంగా. అసలు ఇంకా ఆ జ్వరం చెప్పిన ఇంకా బాడీలో మొత్తం అంతా పొట్ట అంతా మా అమ్మగారు చూసి ఆశ్చర్యం, మా వదిన చూసి ఆశ్చర్యం, ఏంటి నువ్వు ఎంతలో అంటే కొంచెం లావుగా బొద్దుగా అంటే వాళ్ళు పెట్టిన అన్ని తీసి ఒళ్ళంతా లావుగా అయిపోయింది కదా సార్, కానీ ఇవన్నీ చేసేటప్పుడు మొత్తం బాడీ అంతా సన్నంగా అయిపోయి చాలా ఇంకా నాకు నేనే గుర్తుపట్టలేను అన్నట్టు విధంగా అయిపోయింది సార్. నాకు
3 డేస్ లోనే మొత్తం తగ్గిపోయా?
మొత్తం తగ్గిపోయింది సార్ 3 డేస్ లోనే మొత్తం. మరి నేను బరువు అయితే చూసుకోలేదు సార్, కానీ నాకు నా ప్యాంట్ సైజ్ ఇవన్నీ పెట్టి కాదు కదా సార్, కానీ అన్ని కూడా మళ్ళీ చాలా ఫ్లెక్సిబుల్ గా అంటే పెళ్లికి ముందు నేను ఎంత ఫ్రీగా ఎంత హెల్దీగా ఉండు అంటే హెల్దీగా అంటే ఆ పెళ్లికి ముందు నేను ఏ విధంగా బరువుగా ఉండేవని అలాగే ఉండేవని, కానీ నాన్న ఒక రకమైన ఆనందం ఇది అయింది సార్. ఎందుకంటే మెడిసిన్ అవ్వకుండా మెడిసిన్ వేసుకోకుండా పని అవ్వదు అన్న ఇక్కడ ప్రజల్లో ఉన్న భావన ఏదైతే ఉందో ఆ భావనకి గౌరవిస్తూ నేను నా సాధన చేసుకుని నాకు నేనుగా జ్వరం తగ్గించుకున్నాను అన్న ఒక రకమైన ఆనందం లా నుంచి వచ్చేసింది సార్ నాకు. అది సార్ కానీ ఇదంతా ఉండి అప్పుడు ఇంకా ఆ 3 రోజులు ఫోన్ అని పక్కన పెట్టాను సార్. ఇంకా ఏ ఇంకా ఆ జ్వరంతోనే ఓకే నేను ప్యూర్ అయిపోతాను, నువ్వే నన్ను ప్యూర్ చేయి, నువ్వే నేను స్వచ్ఛించే, నేను పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను అంటూ అంటే నేను కళ్ళు మూసుకుని నేను అప్పుడు ఇంకా జానమే చేయలేదు సార్. ఇంకా ఆ దానితోనే ఉండి ఓకే నీకు ఆనందం ఇవ్వాలా అంటే ఒక చిన్నపిల్లని మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాం, నేను ఆ జ్వరాన్ని ఆ విధంగా ట్రీట్ చేశాను సార్ నిజంగా.
హయ్యర్గా ఉన్నప్పుడు సరెండర్ అయ్యో ఈక్వల్ గా కొద్దిగా తట్టుకోగలిగినప్పుడు
చిన్నపిల్లల్లో చూసాను సార్ నేను కొంచెం ఒక సమయంలో అంటే నాకు ఇన్నర్ నుంచి అనిపించింది సరెండర్ అయిపోవడం అంటే దానికి అలా కూర్చుని కామ్ గా అంటే ఇప్పుడు టీచర్ ఉన్నప్పుడు క్లాస్ లో ముక్కు మీద వేలేసుకుని కూర్చుంటారు అనేవారు కదా సార్ చిన్నప్పుడు అలాగా నేను దానికి దాని దగ్గర అలా రెండు చేతులు కట్టుకుని దాంతో అలా ఉండేవాను సార్ కొంచెం తగ్గింది అనే టైంకి ఆహా నాకు ఎంత హెల్ప్ చేసావు నిజంగా అంటే ఆ జ్వరం తగ్గిన తర్వాత ఎంత హెల్ప్ చేసావు నాకు ఏ మెడిసిన్ వాడకుండా అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఫాలో అంటే నేను అంతకుముందు ఈయన ఎవరండి మంత్రి సత్యనారాయణ దాస్ గారి డైట్ ఫాలో అయ్యాను సార్ అంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం తర్వాత ఏమో ఆసనాలు వేసుకోవడం తర్వాత ఏమో ఉప్పు అది తినకుండా ఫుడ్ వండుకోవడం అన్ని నేను చేసేవాను సార్ కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో మా అమ్మగారు మా వదినాలు అందరూ ఇప్పుడు అంటే మీ చేస్తాం పెళ్ళైన తర్వాత మీ ఆవిడ ఒప్పుకుంటుందా లేకపోతే మీ అత్తవారు ఇంటికి వెళ్తే అవి పెడతారు ఈ పెడతారు అవన్నీ నాకు యుద్ధ ఈ పెట్టమండి ఏదో రకంగా చూస్తారు ఏదో ముసిరోళ్ళలాగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళలాగా నువ్వు ఉప్పు లేకుండా కారం లేకుండా తింటున్నావు ఏంటి అని అనేవారు సార్ అంతే అప్పుడు నేను పట్టించుకున్నాను కాదండి కానీ న్యూ ఏజ్లోకి వచ్చిన తర్వాత అన్నిట్లో సూపర్ గా ఎంజాయ్ చేస్తా సూపర్ గా తింటా మొత్తం ఉప్పు లేదు కారం లేదు ఏమీ లేదు అన్నిట్లో హాయిగా ఆనందంగా అన్నిట్లో ఎంజాయ్ చేస్తే అన్నిట్లో శుభ్రంగా తినేసుకోండి సార్ ప్రతి ఫుడ్ ఓకే ఇప్పుడు అట్టుకుండా తిన్నా ఉప్పు వేసుకుని ఇంతో ఉదాహరణకు ఉప్పు ఎక్కువైంది అనుకోండి సార్ ఉదాహరణకి ఉప్పు ఎక్కువైనా సరే నేను ఉప్పు ఎక్కువ ఉన్నప్పుడు ఇందులో ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థంలో పరమాత్మ లేడా అందులోనే పరమాత్మ ఉన్నాడు అందులోనే ఉన్నది నేనే దానికి పూర్తిగా సరెండర్ అవడం సార్ ఆ ఉప్పు ఎక్కువ ఉన్నదో ఏటో తెలుసా ఒక రకమైన కొత్త టేస్ట్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది సార్ నాకు నిజానికి అంటే ఇంట్లో తినే కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఉప్పు ఎక్కువ ఉందా అయ్యి వచ్చి ఉప్పు అని ఊసేసేవారు కానీ నేను అంతా ఇష్టంగా తినేసుకోండి సార్ నిజంగా నాకు నిజంగా అందులో కూడా దైవం ఉంది అందులో పరమాత్మ ఉన్నట్టు నేను దాన్ని పూర్తిగా నువ్వే నా స్వచ్ఛంది అని చెప్పి అనుకోవడం ఒక నిమిషం అలా అనుకుని తినేసి ఉంది సార్ అందులో కూడా అది ఉప్పు ఎక్కువ ఉన్నా కూడా నాకు ఏం అనిపించదు కాదు ఉప్పు తక్కువ అట్లా తినేసిన నాకు ఎంత రుచిగానే అనిపించేది సార్ నిజంగా అప్పుడు అది అంటే అందులో ఉన్న అంటే ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థంలో ఉన్న పరమాత్మ రుచిని ఆస్వాదించాను తక్కువ ఉన్న దాంట్లో కూడా రుచిని ఆస్వాదించి ఇలా సాధన చేసానే అలా చేసుకుంటా వెళ్ళిపోవాను సార్ నేను అది సార్ ప్రతి దాంట్లో కూడా అలా చేసుకుంటా ఉండేవాను సార్ అది సార్ బాయ్ సార్.
ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ ధర్మం.com వెబ్సైట్ DARMAM.com. Bye.